శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఇలవేల్పులైన శ్రీ మల్లిన సూర్యనారాయణ సుబ్బాయమ్మ దంపతుల దివ్య ఆశీస్సులతో మా గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు నాగదుర్గ. గురువుగారిని పూలమాలతో సత్కరించవలసిందిగా కంటిపూడి లక్ష్మణరావు గారిని వేడుకుంటున్నాం. మోసల పర్వం చివరి రోజు ప్రవచనమునకు స్వాగతం. ఈరోజు వేదిక మీద గురువుగారి ప్రవచనాలు ఈ రోజుతో పరిసమాప్తి కానున్నవి. 59 రోజుల సుదీర్ఘ మహాభారత ప్రవచనాలలో సింహభాగమైన 20 రోజులు ఈ గురువుగారే చెప్పారు. వారికి మా ధన్యవాదాలు. ఈ మహాభారత ప్రవచనాలు మాకే కాక ఇక్కడ ప్రసంగించినట్టి గురువులకి కూడా ఎంతో తీయటి అనుభూతిని సంతృప్తిని ఇచ్చిందని నమ్ముతున్నాము. మా వలన వచ్చే చిన్న చిన్న లోటుపాట్లను వారి సహృదయంతో మన్నిస్తారని మాకు తెలుసు. నిన్నటి రోజున అశ్వమేధ పర్వంలోని విదురుడు శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత ఆకాశవాణి సలహా మేరకు ధర్మరాజు దహనం చేయకుండా వదిలిపెట్టి ఆశ్రమానికి రావటం, వారికి వేదవ్యాసుడు మంచి ఉపదేశాలు చేయటం, ధృతరాష్ట్రుణ్ణి వరం కోరుకోమనగా ధృతరాష్ట్రుడు యుద్ధంలో చనిపోయిన తన పుత్రులను మిగిలిన సైన్యాన్ని దివ్య శరీరాల్లో చూపించమనగా వారందరినీ వ్యాసుడు దేవతా స్వరూపాల్లో చూపించగా ఎంతో ఆనందించారని విన్నాము. అక్కడ ఉన్న వారందరికీ వ్యాసుడు తన మహిమతో మీ వాళ్లతో స్వర్గానికి వెళ్లాలనుకుంటే మీరు కూడా గంగలో మునగండి అని చెబుతాడు. అప్పుడు మునిగిన వారందరూ అందరూ చూస్తుండగా స్వర్గానికి వెళ్ళిపోతారు. ఈ కథ నమ్మి విన్నవారికి పఠించిన వారికి సుఖాలు శాశ్వత స్వర్గం వస్తాయని వైశంపాయనుడు జనమేజయునికి చెబుతాడు. తర్వాత ధర్మరాజు రాజ్యానికి పంపటం, రాజ్యపాలన చేస్తుండగా ఒకనాడు నారదుడు వచ్చి వనవాసానికి వెళ్ళిన మీ వారందరూ వాళ్ళ ఇష్టప్రకారం యోగనిష్టలో ఉండగా అగ్నిలో మరణించారు. నేను వారి శరీరాలను చూశాను అని నారదుడు అనగా ధర్మరాజు ఎంతో దుఃఖిస్తూ అగ్నిదేవుణ్ణి నిందిస్తాడు. ఆ తర్వాత తేరుకొని ఇది విధిరాత అని తెలుసుకుంటాడు. తర్వాత నారదుడు చెప్పినట్లుగా చనిపోయిన ముగ్గురి కోసం పిండ ప్రదానాలు చేసి దానాలు ఇస్తాడు. తర్వాత ధర్మరాజు 35 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేస్తుండగా ఒకరోజు యాదవులందరూ మరణించారనుకుంటా అని ధర్మరాజు అన్నాడు అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తుండగా జనమేజయునుడు యాదవులు మరణించారని ధర్మరాజుకి ఎలా తెలిసింది, ఆ కథ వివరంగా చెప్పండి అంటాడు. అప్పుడు యాదవులకి అజ్ఞానం అహంకారం పెరిగి ఎవరు వచ్చినా లెక్క చేయకుండా ఉండటం, ఋషులు వచ్చినా అపహాస్యం చేయటం, అలా చేయటం వలన శాపం పొందటం, శాపం ద్వారా ముసలం పుట్టడం, ఆ ముసలాన్ని అరగదీసి సముద్రంలో కలపమనగా కలిపిన పొడి ప్రభాస్తీర్థంలో తుంగగడ్డిగా మొలవటం విన్నాం. ఆ తరువాత గాంధారి ఇచ్చిన శాపం దగ్గర పడటం వలన దుస్వప్నాలు దుశ్శకునాలు విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. అవి అన్నీ చూసి శ్రీకృష్ణుడు కాలం బాగోలేదని కీడు శంకిస్తుందని చెప్పి వారందరినీ సముద్ర పూజ చేయమంటాడు. అప్పుడు వారందరూ సముద్రం దగ్గరకు వెళ్ళి కాలమహిమ వల్ల బ్రాహ్మణులకు పెట్టవలసిన నైవేద్యం కోతులకు పెట్టి సముద్రమునకు గర్వంగా పూజ చేసి తరువాత వారు మద్యం సేవించి ఒకరినొకరు తిట్టుకుంటూ సాత్యకి చేతుల్లో ఉన్న కత్తి మీద తుంగగడ్డి రూపంలో ఉన్న ముసలం వెలుగుపడి సాత్యకి ఆ కత్తితో పొడవగా కృతవర్ణ మరణిస్తాడు. మిగిలిన వారందరూ ఆ తుంగగడ్డితో ఒకరినొకరు కొట్టుకుని యాదవులందా మరణిస్తారు. యాదవులందరూ మరణించడం వరకు విన్నాము. ప్రొద్దుట గురువుగారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి పూజ కన్నుల పండుగగా జరిగింది. ప్రవచనం అయిన అనంతరం గురువుగారి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ వీక్షించి పూజాక్షితలు ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు మనకు ప్రసాదం అందించిన వారు మూర్త ఉమామహేశ్వరరావు గారు. వారికి శ్రీకృష్ణుని కృప ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. రేపటి నుంచి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు మహాప్రస్థానిక స్వర్గారోహణ పర్వాలు వరుసగా 3 రోజులు వివరించటానికి రానున్నారు. ఆ కార్యక్రమానికి కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు గురువుగారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నా.
సమస్త సన్మంగళాని సంతు. యాదవ వంశం ధ్వంసమై శ్రీకృష్ణుడు అవతారం సమాప్తం చేస్తున్నాడంటే ప్రారంభంలో మైకు కూడా బాధ అనిపించింది. కించిత్ కాలం అది కూడా అందుకే మొరాయించింది. అత్యంత పవిత్రమైన విష్ణుస్వరూపమైన కాలం ఈ సృష్టిని అనాదిగా నడుపుతూనే ఉంది. అందులో భాగంగా మహానుభావులు అనుకున్నవాళ్ళు, ఆత్మస్థైర్యం కలిగిన వాళ్ళు, తపశ్శక్తి కలిగినటువంటి వాళ్ళు, సాక్షాత్తు శ్రీకృష్ణుడితో రాసుకు పూసుకు తిరిగిన వాళ్ళు, ఆయన సంతానం తమ్ముళ్ళు అందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకు చచ్చిపోయారు అనైకమత్యం వల్ల. కాలం వారిలో వ్యసనం పెంచటం వల్ల సమస్త లోకాలని కనుసైగతో సృష్టించేవాడైన అత్యంతం అలాగే జరగాలి గనక పట్టించుకోకుండా ఉపేక్ష చేశాడు శ్రీకృష్ణుడు. చివరికి ఇంకా మిగిలిందెవరు, తాను మిగిలాడు, ఎక్కడో దూరంగా చెట్టు కింద కూర్చున్న బలరాముడు మిగిలాడు, దారుకుడు తన సారథి మిగిలాడు, బొబ్బురుడు అనేవాడు ఈ కృష్ణుడి సంతానంలో వాడు ఆయన మిగిలాడు. నాయన దారుక చూసావు కదా కళ్ళ ఎదురుగుండా ఎంత ఘోరం జరిగిందో. పరస్పర విరోధంతో ఒకరినొకరు కొట్టుకుని అంతా చచ్చిపోయారు. ఈ విషయం వసుదేవుడికి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. నువ్వు ఒక్క పని చెయ్యాలి, వెంటనే హుటాహుటిన రథాన్ని తీసుకుని హస్తినాపురం వెళ్ళు, అర్జునుడికి ఈ ఘట్టమంతా చెప్పు. ఆయన్ని తీసుకుని ద్వారకానగరంలో ఉన్న వాళ్ళందరినీ ఓదార్చమని, చెయ్యవలసిన కర్మకాండలన్నీ చేయించమని చెప్పు. అంటే కృష్ణుడికి నేను చెయ్యను అని కూడా చెప్పేస్తున్నాడు చెప్పకుండానే. అర్జునుడికి విషయం చెప్పి ఇక్కడికి తీసుకొస్తే సమర్థుడు గనక ఆయన నరుడు, మానవుడిగా తన కర్తవ్యం ఏమిటో ఎరిగినవాడు ఆ మహాత్ముడు అక్కడే ఈ పని చెయ్యగలుగుతాడు. ఇంకా ఆలస్యం చేయొద్దు అనగానే దారుకుడు శ్రీకృష్ణుడికి నమస్కరించి దుఃఖాన్ని అదిమి పెట్టుకుని హుటాహుటిన బయలుదేరాడు. ఎక్కడ ఆగలేదట. ఎంతో పూర్వం ఈ ద్వారక నుంచి హస్తినాపురానికి వెళ్ళేటప్పుడు మధ్యలో కాస్త మజిలీ చేసేవారు, అది కూడా లేకుండా అహోరాత్రం ప్రయాణం చేసి వెళ్ళిపోయాడనమాట. ఈలోపు శ్రీకృష్ణుడు బొబ్బురుణ్ణి పిలిచాడు. నాయన, ఇంకా మిగిలినవి ఏనుగులు గుర్రాలు, చావగా యాదవులంతా మిగిలినవి, ఈ వీటిని ధనాన్ని తీసుకుని వసుదేవుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగిన నష్టం చెప్పు అన్నట. అలాగే నాడు కృష్ణుడికి నమస్కరించి బొబ్బురుడు ఈ గుర్రాలని ఏనుగుల్ని అటు ఇటు చల్లా చెదరవకుండా ఇవి బలం మిగలాలి గనక భవిష్యత్ తరానికి బయలుదేరబోతూ అంటే చాలా చిత్రం. అక్కడికి ఒక బోయవాడు వచ్చి తుంగగడ్డి పరకోటి తీసుకుని, కారణం కూడా ఏమీ లేదు, అమాంతంగా బొబ్బురుణ్ణి కొట్టాడు. శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగా గడ్డి పరక తగిలింది వాడికి. ఎందుకంటే చిత్రం ఏంటి, వాడు ఒక్కడ మిగిలాడు అనుకుంటే యాదవుల్లో దురదృష్టం అంటారనమాట. అది హరికి కానవచ్చు అంత దౌవులన్నట్లు పడియే బొబ్బురుడు అతన్ని పాటు చూచి సంయమీంద్ర శాపశక్తికి అద్భుతమంది అమ్ముకుందుడన్నతోడ. శ్రీకృష్ణుడికి చాలా దగ్గరగా ఆయన చూస్తూ ఉండగా, ఏదో నేను ఇక్కడ వేదిక మీద కూర్చుంటే చివరి కూర్చున్న వాళ్ళకి పెద్ద దూరం ఏమున్నది, ఆ మాత్రం దూరంలో కృష్ణుడు చూస్తూ ఉండగా ఏనుగులు గుర్రాలు పోగు చేస్తున్న బబ్బరుడి మీదకి బోయేవాడు తుంగ పరక విసరడంతో ఒక్క గడ్డి పరక తగలగానే వాడు కుప్ప కూలిపోయాడు. వాడు మామూలుగా కదనమాట, ఓ భయంకరమైన పిడుగు పడితే ఎలా కూలిపోతారో, ఏనుగు తొండంతో తిప్పి తిప్పి కొట్టి నేల మీద బారేసి తొక్కేస్తే ఎలా కూలిపోతాడో అలా కుప్ప కూలిపోయాడు. ఒక్క క్షణం ముకుందుడు కూడా తెల్లబోయట్టు ఏమి ఎరగనట్టుగా, సామాన్యుడిలాగే ఆయన కూడా అనుభవం తెచ్చుకున్నాడు. సంయమీంద్రు శాపశక్తికి, ఓ అరి బాబో, మహామునుల శాపశక్తి ఇంత గొప్పదా, వీడు ఒక్కడైనా బతికాడు అనుకుంటే వీడు కూడా గడ్డి పరగ దెబ్బ కుప్ప కూలిపోయాడా అని ఆ బోయేవాడికి ఏమి అకారణంగా విసిరట్ట, అది శాపం అంటే. కాలం కలిసి రాకపోతే ఇలాగే మంచి వీరుడైన ఒక బాక్సర్ని నేను ఎరుగుదును, కుస్తీ పట్లు పెట్టేవాడు గణపురంలో, కళ్ళ ముందు ఒక 500 ఇడ్లీ అలా పోక్ కింద పెట్టేవారు గోపురం కింద, ఈ 500 ఇడ్లీలో నెయ్యి వేసేసుకుని కుమ్మి వేసి తినేసేవాడు. అటువంటి వాడు బాత్రూములో ఏమీ లేదు, కాలు జారింది మొత్తం కాలు తీసేశారు. బాత్రూంలో ఎన్నిసార్లు కాలు జారి పడతాం, ఆ మాత్రాన్ని కాలు పోవటం ఏంటి, వాడు ఎగిరి కిందకి దూకుతుంటే భూమి కంపించేది, అంబాసిడర్ కారెక్కితే ఆ కారు కదిలిపోయేది, ఆర్టీసీ బస్సు ఎక్కితే ఒరిగినట్టుండేది. అటువంటి వాడు అలా కాలు విరిగిపోయింది కాలప్రభావం. అలా బబ్రుడు కూలిపోగానే ఇంకేం చేయలేక తానే ఏనుగుల్ని పోగు చేసి గుర్రాలను ఒక చోటకి తెరిచి, అన్నయ్య బలరామ, ద్వారకా నగరానికి వెడుతున్నాను, నాన్నగారికి చెప్పవలసింది చెబుతాను, నేను తిరిగి వచ్చేదాకా ఈ చెట్టు దగ్గరే ఉండు, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి అన్నగారికి నచ్చ చెప్పి, అసలు ఆయనే మాట్లాడటాలి, అప్పటికే యోగాభ్యాసంలోకి వెళ్ళిపోయాడు, అది కృష్ణుడికి తెలుసు, అయినా అన్నకి చెప్పకుండా చెయ్యకూడదు కనుక పెద్దవాడికి ఒక మాట చెప్పాలి కనుక చెప్పి ఈ గుర్రాలు ఏనుగులు పోగు వేసుకుని వసుదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఈయన వెళ్ళేసరికే వసుదేవుడు వార్తాహరుల ద్వారా తెలుసుకున్నట్ట మొత్తం యాదవులందరూ నశించిపోయారని, అందుకే పరమ దుఃఖం చెందాడు. కుమార అంటూ ఒక్క క్షణం మాట్లాడబోయాడు, గొంతు పూడుగుపోయింది, ఇక నోట్లోంచి మాట రాలేదు. ఆడవాళ్ళంతా రుక్మిణి సత్యభామ వాళ్ళు దుఃఖిస్తున్నారు, మొత్తం సంతానం అంతా పోయింది కదా, కృష్ణుడి పిల్లలు ఏకంగా ఒకళ్ళ ఇద్దర, ఒక్కొక్క భార్యకి 10 మంది, మొత్తం 16,108 మంది, ఇంతమందికి ఒక్కొక్కరికి 10 చొప్పున కృష్ణ సంతానం ఎంత ఉందో ఆలోచించండి. వేరువేర నందన శతకంబు అన్నారు, ఒక్కొక్కరికి నందన దశకంబు 10 మంది, ఇంతమంది పిల్లలంతా ఒక్కసారి కుప్పగొలిపోయారు, ఈ పిల్లల పిల్లలు కూడా పోయారు. ఇంత మహా దుఃఖ సాగరంలో మునిగిపోయే సమయంలో కృష్ణుడు నిర్వికారంగా ఉన్నాడు. ఆడవాళ్ళంతా గొండెలు బాదుకుంటున్నారు, ఏడుస్తున్నారు, మాట్లాడలేకపోతున్నారు, పొల్లుతున్నారు, తిండి తినడం లేదు. ఇక ఎలా ఉందంటే, తుఫాను వచ్చిన తర్వాత అరణ్యం కుప్పకూలిపోతే ఎలా ఉంటుందో, రాత్రి చంద్రుడు కోల్పోతే కటిక చీకట్లో ఆకాశం ఎలా ఉంటుందో, సముద్రం వచ్చి ముంచెత్తేసిన తర్వాత ఊరు ఎలా ఉంటుందో, అలా అయిపోయింది ద్వారక. కృష్ణుడు ఉండగా కూడా ఆయన మాత్రం నిర్వికారంగా ఇలా జరగాలని సంకల్పం అయిందే కనుక ఏమీ పట్టించుకోకుండా తండ్రి దగ్గరికి వెళ్ళాట. శవం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అన్నారు ఇక్కడ వసుదేవుణ్ణి. కొడుకులు తన కళ్ళ ముందు చచ్చిపోయారు, మనవలు పోయారు, అందరూ పోయారు, ఏడుస్తున్నారు ఉన్నవాళ్ళంతా. అందులో సాత్యకి పోవడం మరీ దుఃఖంగా ఉంది, సేనాధిపతి కృతవర్మ పోయాడు, వృష్ణిప్రవరులు యదు కులస్థులు భోజులు అంధకులు అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎదురుగుండా ఉన్నా అలా కూర్చుని ఉన్నట్ట, నోట్ల మాటలేదు, కళ్ళ సరిగ్గా ముయ్యడు తెరవడం. అందుకని ప్రాణం ఉండి కూడా శవంలో ఉన్నాడు వసుదేవుడు. మెల్లిగా దగ్గరికి చేరి కాళ్ళు ఒత్తి సేద తీర్చి, తండ్రి అవశ్యం భావి ఇది, అంటే ఎలా జరగాలో అలా జరిగి తీరవలసిందే ఇది, ఇంతే, దీన్ని ఎవ్వరూ ఏం చెప్పలేం, దీన్ని మార్చలేం, అందుకని ఎందుకు ఇలా దుఃఖిస్తావు, నేను అన్నయ్య తపస్సు చేసి ఇంకా అడవిలోనే శరీరం విడిచిపెట్టడానికి నిశ్చయించుకున్నాం, తండ్రివి గనక నీకు చెప్పకుండా వెళ్ళకూడదు, పుత్రుడు ఎక్కడికి వెళ్ళినా తండ్రికి చెప్పాలట. అందులో ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు శరీరం విడిచిపెట్టడం, సన్యాసం, ఈ రెండు గొప్ప ఘట్టాలు, ఈ రెండూ జరిగేటప్పుడు తండ్రి అనుజ్ఞ తీసుకోవాలి. అందుకని నీకు చెబుతున్నాను, వెళ్ళొస్తానడగానే అసలే సగం ప్రాణం పోయి ఉన్నాడు, ఇప్పుడు ఉన్న కొడుకు ఓరడించవలసిన వాడు కూడా వెళ్ళిపోతానడగానే వసుదేవుడు ఏం మాట్లాడకుండా నిర్వికారంగా ఉండిపోయాట. పాప ఏమి చేసినా వినిపించుకోకుండా శ్రీకృష్ణుడు అసలు ఎవరికి ఏమి సమాధానం చెప్పకుండా, నాయనలారా మిగిలిన వాళ్ళంతా వినండి, స్త్రీమూర్తులారా ఏడవకండి, ఏడ్చితే వచ్చే ఉపయోగం లేదు, చచ్చిన వాళ్ళకి నరకం తప్ప. మహాత్ముడు హస్తినాపురం నుంచి మరికొద్ది సేపట్లో ఇక్కడికి అర్జునుడు రాబోతున్నాడు. ఆ కురుశ్రేష్ఠుడు ధర్మం అంటే ఎరిగినవాడు, కర్తవ్యంలో కఠినంగా ఉండగలిగినవాడు. వాడొక్కడే మిమ్మల్ని ఇప్పుడు ఒడ్డెక్కిస్తాడు, అందరికీ చెయ్యవలసిన క్రియలు చేస్తాడు అందరికీ. ఈ చివరి మాట కొసమెరుపు వాళ్ళ నాన్న వింటూ ఉండగా, మనందరికీ కర్మకాండలు చేస్తాడు అంటే వెళ్ళిపోతున్నప్పుడే నాకు కూడా కర్మకాండ ఆయనే చేస్తాడని చెప్పేశాడు. ఆయన వసుదేవుడికి చెవులోకి వినబడి వినపడకుండా ఉంది. చెవుడు బాల్యం నుంచి వచ్చినవాడు ఎలా అయిపోతాడో అలా అయిపోయాడు, ఎందుకంటే ఇంద్రియాలు స్తంభించిపోవటం వల్ల. అందరికీ కర్మకాండలు జరుగుతాయి, అవన్నీ చేసే బాధ్యత ఆయంది, మిమ్మల్ని రక్షిస్తాడు. మరొక్క మాట, చాలా శీఘ్ర కాలంలో కొద్ది రోజులలో సముద్రుడి నగరాన్ని ముంచెత్తబోతున్నాడు. ఆ ముంచెత్తేలోపు మిమ్మల్ని రక్షించే బాధ్యత అంతా అర్జునుడిది, అతడి మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పవలసినవి చెప్పి మారు మాట్లాడకుండా హుటాహుటిన కాలినడకన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎవ్వరూ ఆయన అనుసరించడం లేదు, ఉన్నవాళ్లకు కూడా ప్రాణాలు పోయినట్టున్నాయి, అందరికీ దుఃఖమే. కనీసం ఆయనతో వెడదామని అనుకోవటం లేదు, ఆగమని అనడం లేదు, అందరికీ ఇంద్రియాలు పనిచేయటం లేదు, ఉత్సాహం లేదు, చురుకుదనం లేదు. అందువల్ల ఆయన ఒంటరిగా వచ్చేశాడు. సముద్ర తీరంలో ఓ చెట్టు కింద కూర్చుని యోగాభ్యాసంతో ఉన్న అన్నయ్య దగ్గరకు వచ్చాడు. మహాత్మా, సంకర్షణ, ఆదిశేష స్వరూప, బలరామ, నాన్నగారి అనుజ్ఞ తీసుకున్నాను. అంటే నాన్నగారి అనుజ్ఞ తీసుకోకుండా వెళ్ళకూడదు గనక. ఇంతవరకు బలరాముడు అక్కడ కూర్చునున్నాడు, బలరాముడు కూడా అవతారం చాలించడానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ తండ్రి అనుజ్ఞ కావాలి బతికున్నాడు గనక. రామావతారంలో రాముడికి అనుజ్ఞ అవసరంలా, తండ్రి లేడు, కానీ ఇక్కడ తండ్రి ఉన్నాడు. అందుకే కృష్ణుడు అనుజ్ఞ తీసుకొచ్చేదాకా అలా ఉన్నాడు. కృష్ణుడు బయలుదేరేటప్పుడు మాట్లాడలేదు ఆయన, ఇప్పుడు కృష్ణుడు వచ్చినా అస్సలు మాట్లాడటంలా, పూర్తిగా మౌనవ్రతంలో గడిపోయాడు. హఠాత్తుగా ఓ తమాషా జరిగిందిట. తదనంతరం దామోదరుడు రాము వదన సరోజంబు వలన వెడలగనియే మహాభుజంగము అరుణ ఛాయయై పుల్చు వక్త్ర సహస్రకంబు మణుల వెలింగెడు ఫణములు తెలుపారి పర్వతాభోగ నిభంబునైన మేని పెంపును గలదాని అట్లు ఆ బలభద్రుడు నిజ యోగ బలము పేర్మి తనదు తనువు విడిచిచ్చనియే వియద్వీధి అంబునిధికి అమ్మహాత్మునెదురుకొని వరుణుడధిక వినయంబుతో నాగ కులములెల్ల వచ్చి కొలిచే భక్తి. ఆ క్షణమే శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగా బలరాముడి శరీరంలో మార్పు వచ్చింది. ఆయన ముఖం ఒక తామర పువ్వులో విచ్చుకుంది, అంటే సహస్రార కమలం ముఖంలోకి వచ్చింది అన్నమాట. ఇప్పుడు అందుకే ఇక్కడ ప్రత్యేకంగా నోరు అనకుండా వదన సరోజము అనడంలో రహస్యం అది. ముఖమనే తామర పువ్వు వేయి రేకుల తామర పువ్వుల అలా తెరుచుకుంది చూస్తూ ఉండగా, అందులో నుంచి ఒక ఆశ్చర్యకరమైన అత్యద్భుతమైన సర్పం బయటకు వచ్చింది, మహాభుజంగం. నిజానికి నోరు ఎంత ఉంటుంది, కానీ ఆ నోరు భూమి ఆకాశాలంత తెరుచుకుందిట కళ్ళ ముందు. అంత పెద్ద నోరు తెచ్చుకుంటే అందులో నుంచి మహాకాయంతో తెల్లని రంగుతోటి, మామూలు తెలుపు కాదు, పాల సముద్రము నురుగు కంటే, చంద్రుడి పిండి వెన్నెల కంటే ఆశ్చర్యకరమైన తెలుపు. సాక్షాత్తు శివుడు ఎలా ఉంటాడో అంత తెల్లగా ఉంది, మంచు కొండలో ఉన్నది, మల్లె పువ్వుల రంగుతో ఉన్నది, అంత తెల్లదనంతో 1000 పడగలు ధగ 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 వెలిగిపోతూ ఉండగా, ఆ పడగలలో నుంచి 2 4 బయటికి వస్తూ లోపలికి పోతూ ఉండగా, ఒక్కొక్క పడగ మీద ధగధగాయమానమై వెలిగిపోతున్న మణులతో, మళ్ళీ మామూలు మణులు కాదు, అనర్ఘమణులతో వెలిగిపోతున్నాయి ఆ పడగలు. ఈ పడగలతో అనంతుడు, సంకర్షణుడు, పరమ యోగ కుండలిని శక్తిస్వరూపుడైన సహస్రఫణి శేషుడు అందులోంచి బయటకు వచ్చాడు. పర్వత ఆభోగ నిభం, ఒక్కొక్క పడగ పర్వతంలా ఉందన్నమాట, అంతంత పెద్ద పెద్ద పడగలు, మళ్ళీ చిన్న చిన్న పడగలు కాదు, బురద పాముల్లాగా మంచి శరీరంతో పుట్టుకొచ్చాడు. యోగాభ్యాసంతో నోరు అలా తెరిచి ఆ నోట్లోంచి బయటకు వచ్చేసిందిట పాము రూపంలో. అంటే ఈయన శరీరం లోపలికి సర్పాకారంలో కుండలిని శక్తియే ప్రాణంగా వెళ్ళింది, మళ్ళీ అది బయటకు వచ్చేసింది. చూస్తూ ఉండగా ఎదురుగుండా ఉన్న సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటే వినయంతో సంభ్రమంతో వరుణదేవుడు కలశం పట్టుకుని పూర్ణ కలశం, మహాప్రభు నాలో ప్రవేశిస్తున్నావా, అవతార సమాప్తికి నా సముద్రాన్ని ఎంచుకున్నావా అంటూ పశ్చిమ సముద్రంలో ఉన్న జలాధిదేవత వరుణుడు పూర్ణకుంభంతో స్వాగతం చెప్పాడు. స్వామి అందులో ప్రవేశించి వైకుంఠానికి వెళ్ళాలి క్షీరసాగరంలోకి. అందుకని సముద్రంలోకి వెడుతూ ఉంటే మరి సముద్రుడు స్వాగతం ఇవ్వకుండా ఎలా ఉంటాడు? మహానుభావులు ఎవరొచ్చినా స్వాగతం ఇవ్వాలంటే అందులో సహస్రపణి మహానుభావుడు సంకర్షణుడు అత్యంత ఆకర్షణ శక్తి కలిగిన వాడు గనక సంకర్షణుడు అన్నారు. కరషతి ఇతి కరషణః సంకర్షతి ఇతి సంకర్షణః అని వేదవ్యాసుల వారు నిర్వచనం చెప్పారు. ఇది వ్యాసుల వారు చెప్పిన నిర్వచనం, మళ్ళీ ఇంకోటి ఇంకోటి చెప్పింది కాదు. ఎవరైనా ఆయనను చూస్తే ఆ దివ్యశక్తికి ఆకర్షితులవుతారు. శరీరములో ఉన్న సర్వ చైతన్యానికి మూలస్వరూపుడైన వ్యక్తి ఆ సంకర్షణుడు. అటువంటి వ్యక్తికి వరుణుడు స్వాగతం చెప్పగానే వరుణుడు వెనకాతలే ఈయనతో పాటు పుట్టినటువంటి నాగదేవతలు ఉంటారుగా, వాళ్ళందరూ బయటకు వచ్చారట ఒకరి తర్వాత. అందుకే నాగ కులములెల్ల వచ్చి కొలిచే భక్తి, మళ్ళీ భక్తితో కొలిచారు నాగదేవతలంతా. వాళ్ళు ఎవరన్నారవా చెబుతున్నాను విను అని వైశంపాయనుడు వాళ్ళ పేర్లు కొంతమంది పేర్లు చెప్పాడు. అహి కులాగ్రగణ్యుడైన వాసుకియు, అసలు పాములందరికీ అగ్రగణ్యుడు ఆదిశేషుడి తరువాత వాడు శివుడికి కంఠాభరణం వాసుకి వచ్చాడు. కర్కోటకుండు, నెక్స్ట్ కర్కోటకుడు, తక్షకుండు వారుణుండు కుంజరుండును కుముదుండును దుర్ముఖుండును పృథుశ్రవుండు. కర్కోటకుడు, తక్షకుడు, వారుణుడు, కుండలుడు, కుంజరుడు, కుముదుడు, దుర్ముఖుడు, పృథుశ్రవుడు ఈ మహాత్ములంతా బయటకు వచ్చారట. వీళ్ల వెనకాతల ఇంకా కర్కోటకాది సోదరులు, వాళ్ళకి సోదరులు చాలామంది ఉన్నారు. నాగమాత సురసాపుత్రులు, కద్రువపుత్రులు అందరూ వచ్చారు. హ్రాదుడును వక్రదంతుండు క్రోధనామకుండు శంఖుండు పుండరీకుండు మిశ్రియును అజేయుండు ధృతరాష్ట్రుడును మొదలుగ నరుగు దెంచిరి అద్దేవు అర్ధిగొలువా. ఆ భగవంతుడిని కొలవడానికి పాముల్లో హ్రాదుడు, వక్రదంతుడు, క్రోధుడు, శంఖుడు, పుండరీకుడు, మిశ్రి, అజేయుడు, ధృతరాష్ట్రుడు అంటే ఆ ధృతరాష్ట్రుడు కాదు, గుడ్డి ఆయన కాకుండా ఇంకొకడు ఉన్నాడు పాముల్లో. ఈయన మీరు ఎప్పుడన్నా వైకుంఠపాళి అని ఒకటి ఉంటుంది, అందులో ధృతరాష్ట్రుడు ఒక పాము పెడతాడు, ఈ పాముగాడు అనమాట. ఆ బొమ్మనన్నా కనీసం చూడచావంకతోటి వైకుంఠపాళి చూస్తే. వాటిలో అరుకాషుడు, అంబరీషుడు, ధృతరాష్ట్రుడు వీళ్ళందరి పేర్లు కూడా ఇందులో ఉన్న పేర్లే పెట్టారు. వైకుంఠపాళి అంటే మంచి పండితుడు ఎవడో కల్పించిన ఆట, అది అవధాని గారులు కల్పించిన ఆట తప్ప దిక్మాలడు ఎవడో కల్పించింది కాదు. అందువల్ల ఈ ధృతరాష్ట్రాదులందరూ కూడా దేవుణ్ణి కొలవడానికి వచ్చారు. ఆ క్షణమే ఆశ్చర్యకరంగా శ్రీకృష్ణుడు ఇదంతా చూస్తూనే ఉన్నాడు. దేవతలు చూస్తున్నారు, గంగా, యమున, సరస్వతి, చర్మణ్వతి, కృష్ణ, గోదావరి మొదలైన సకల నదీ నదాలు కూడా ఆయనకు ఎదురుగుండా స్త్రీ రూపాలు ధరించి మల్లె పువ్వులు తీసుకొచ్చాయి. ఆయన మీద మల్లె పువ్వులు కురిపిస్తూ ఉంటే అవి మల్లె పువ్వుల లేక ఆకాశం నుంచి సన్నగా వర్షం పడుతోంది అన్నట్టుగా ఉందిట. భగవంతుడు అవతారం చాలించేటప్పుడు సన్నని వానతుంపర వస్తుంది, అది ఇప్పుడు మీకు తెలుస్తూనే ఉంది ఆ విషయం అంతా. మనం భక్తితో వింటున్న వాళ్ళకి భగవంతుడు చూపిస్తున్నాడు ప్రతీది కూడా. గంగాది నదులందరూ ఆయన్ని ఏమని స్తుతించారు? సంకర్షణాయ పురుషోత్తమ చర్వణాయ. ఓ సంకర్షణ, నీ కొరకు నమస్కారం. పురుషోత్తముని చేత నిరంతరం అనుసరింపబడే స్వామి నీకు నమస్కారం. సమస్త లోకాలలో చైతన్యాన్ని నింపే నీకు నమస్కారం. అందరికీ ధర్మాన్ని పెంచే నీకు నమస్కారం అంటూ యోగ పురుషాయ పురుషోత్తమ భక్త వత్సలాయ అంటూ ఆయన్ని స్తోత్రం చేస్తూ ఉండగా శ్రీకృష్ణుడు ఎదురుగుండా ఉన్నట్ట. ఆయనలో ఒక భాగం వెళ్ళిపోతుంది, మరి ఆయనలో ఒక దివ్యస్వరూపం బయటికి వెళ్ళిపోతుంది. అది చూస్తూ కూడా ఆయన యథాస్థతంగా యోగేశ్వరుడిలాగే ఉన్నాడు. అంతయును దివ్య దృష్టి క్రాంతియగుమురాంతకుండు కనుగొన అమ్మూర్త్యంతరము కలపి కొనియే అనంతుడు తన పరమమూర్తి యందు నరేంద్ర. ఇదంతా తన దివ్య దృష్టితో చూస్తూనే ఉన్నాడు. ఎక్కడ ఏం జరుగుతోందో అంతలా చూసి కనిపెట్టగలిగే మురాంతకుడు, నిజానికి మురాంతకుడు అనే పదం ఎందుకు వాడాడో తెలిసి ఇక్కడ తిక్కన గారు, మురా అని పేరు కలిగిన రాక్షసుని చంపాడనే కాదు అక్కడ. మురా శబ్దానికి మహామాయాస్వరూపుడు అని అర్థం. వాడికి మూడు ఉంటాయి తలకాయలేకంగా. అందుకని అటువంటి మూర్ఖుణ్ణి మాయని జయించిన వాడు, మాయని జయించి మాయే తన దగ్గర అట్టే పెట్టుకున్నవాడికి ఇవన్నీ చూడటం పెద్ద లెక్క. అందుకని ఆయన చూస్తున్నాడు, ఈయనలో ఉన్న ఒక మూర్తి పైకి వెళ్ళింది, చూస్తూ పైకి ఎక్కడికి వెళ్ళిపోయింది, సముద్రంలో కలిసి అక్కడి నుంచి వైకుంఠానికి ప్రయాణమయ్యింది. ఆ వైకుంఠానికి వెళుతూ ఉండడం చూశాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు కోటి సూర్య ప్రభా భాసమానుడై వైకుంఠంలో ఉన్నట్ట ఆదిశేషుడి మీద, అదిగో ఆయనలో కలిసిపోయాడు. ఈ మూర్తి ఆ మూర్తిలో కలిసిపోతూ ఉండడం చూశాడు. ఆ వైకుంఠవాసుడిలో కలిసి కలవగానే ఆయనకి పానుపు అయిపోయట్టిన 1000 పడగలతో యథాతథంగా 3 చుట్టలు చుట్టుకుని పానుపుగా ఉండిపోయాడు. ఆ పానుపు మీద ఒయ్యారంగా శ్రీ మహావిష్ణువు పైన పడుకుని ఉన్నాడు. ఆ యోగశక్తి వెళ్ళిపోయిందిగా. ఇంకా యోగశక్తికి ఈశ్వరుణ్ణి నేను కూడా అవతారం సమాప్తం చేయవలసిందే, వెళ్ళిపోక తప్పదు అనుకున్నాడు ఈశ్వరుడు. ఎలా శరీరం విడిచిపెట్టాలి అని పక్కవాళ్ళు ఎవళ్ళో వింటున్నట్టు తనలో తాను కొనుక్కున్నట్ట. ఆయన కొనుక్కోక్కర్లా, లోకానికి ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే ఇది దివ్య ఋషులు వ్యాసుడు వింటున్నారు, వాళ్ళు భవిష్యత్తులో రాయాలి. అందుకని సామాన్య మానవుడిలాగా అన్నగారు యోగశక్తిని విడిచిపెట్టాడు, ఇక యోగశక్తిని అదుపులో పెట్టే ఈశ్వరుణ్ణి నేను అవతారం ఎలా సమాప్తి చెయ్యాలి, ఓ గుర్తొచ్చింది, పూర్వం ఒకప్పుడు దుర్వాసుడు మా నగరానికి వచ్చాడు, నన్ను రుక్మిణీదేవిని పాయసం వండమన్నాడు పరీక్ష పెట్టి. అప్పుడు పాయసం వండాం, పాయసం ఒళ్ళంతా పుయ్యమన్నాడు, నేను మడమ దగ్గర మాత్రం పుయ్యలేదు. అంచేత పాదంలో బాణం తగిలి అది మడమలోంచి బయటకు వచ్చి నేను శరీరం విడిచిపెట్టేస్తాను అన్నాడు ఆయన. ఇప్పుడు బాణం దెబ్బ తినాలి, నా పాదంలోకి బాణం ఎవడగొడతాడు అనుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళాడు. పైగా గాంధారేమన్నది, ఎవ్వరూ లేకుండా దిక్కు లేకుండా చచ్చిపోతావు నువ్వు ఏకాంతంగా, నీ శరీరం ఎక్కడుందో వెతకడానికే రోజులు పడుతుందంది. కాబట్టి నా శరీరం ఎవరికి దొరకని ఏకాంత ప్రదేశంలో ఓ మాదిరిగా వెతకడానికి అవకాశం లేని చోటికి తీసుకుపోదాం అనుకుంటూ వెళ్ళిపోయాట. కొంత దూరం వెళ్ళి ఒక ఏకాంత స్థలంలో కొన్ని చెట్లున్నాయి అక్కడ ఆ సముద్ర తీరంలోనే. ఆ చెట్లలో ఒక చెట్టు నీడన ఒయ్యారంగా నేల మీద పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఇలా ఊపుతున్నాడు. కాలు మీద కాలు వేసుకున్నందుకే ఊపకూడదని శాస్త్రం చెబుతున్నది. అది కూడా మరణంలో ఒక భాగం అన్నమాట. సాధారణంగా ఇలా కాళ్ళు ఊపుతారు దిక్కుమాల కాళ్ళు, అలా ఊపకూడదు, ఆ ఊపితే దరిద్రం కూడా అని చెప్పారు. ఒక ప్రాణం విడిచిపెట్టాలనుకున్న వాళ్ళు ఊపాలి, అలాగే కాలు మీద కాలు వేసుకుని అసలు ఊపకూడదు. ఇలాగా ఇవన్నీ నియమాలు గుర్తుపెట్టుకోండి, ఇక పేద పురాణం వినేటప్పుడు మీ కాళ్ళకేసి చూస్తూ ఉంటాను నేను. ఈ విధంగా ఆయన నేల మీద పడుకున్నాడు పడుకోవడంలో కూడా. ఆహ్, ఎంత ఆశ్చర్యకరం! వేదాంత వీధుల విహరించు విన్నాణి విహరించు కాంతార వీధులందు గురుయోగి మానస గుహల కృమ్మరుమేటి కృమ్మరునద్రీంద్ర గుహలయందు అఖిల లోకములకు ఆశ్రయుండగుహరి అలసి తరుల నీడనాశ్రయించు జలనిధి శయనుడు మహీస్థల శయనుండయ్యే జలనిధి శయనుడు మహీస్థల శయనుడయ్యే అట్టి సమయమున తానలుకుచు తత్కాంతార స్థలి కల్లన నరుగుదిల్చె జరాకురు ముఖ్యా. ఎంత విచిత్రం! వేదాంత వీధులలో విహరించే విజ్ఞాని ఇవాళ ఈ అరణ్యంలో సముద్ర ప్రాంగణంలో తిరుగుతున్నాడు ఏమెరగనట్టుగా, శరీరం విడిచిపెట్టడానికి. మహాయోగులు తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళ హృదయ కుహరాలలో దహరాకాశంలో విహరించే స్వామి ఇవాళ పనికిమాలిన కొండ గుహలలో తిరిగాడు. సమస్త లోకాలు ఆయన దగ్గరికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాయి, అందుకే శాంతాకారుడు అన్నారు. అందరూ అక్కడికి వెళ్ళి శాంతిని పొందుతారు, వారికి శాంతినిచ్చి తనకు సౌఖ్యమిచ్చే ఆకారం కలిగిన వాడు అటువంటి స్వామి. ఇవాళ ఈ భూమి మీద సముద్ర తీరంలో దిక్కులేని పక్షిలాగా ఒక్క వృక్షం కింద కాలి మీద కాలేసుకుని కటిక నేల మీద పడుకున్నాడు. జలనిధి శయనుండు క్షీరసాగరంలో శయనించే స్వామి మహీస్థలి శయనుండయ్యే ఇవాళ కటిక నేల మీద పడుకునేవాడయ్యాడు. జలమేమిటి స్థలమేమిటి అన్నీ ఒకటే ఆయనకి. ఆ సమయంలో ఈయన శరీరం విడిచిపెట్టడానికి ఏం చెయ్యాలా అని అనుకుంటూ ఉంటే ఈయన అవతార సమాప్తి కోసం జరాదేవత వచ్చింది. అందరికీ ముసలితనాన్ని కలిగించేది జరాసంధుడనేవాణ్ణి, ముక్కల్ని అతికించినావిడ ఒక అద్భుత మాయాస్వరూపిణి ఆ జరా అనే రాక్షసి అక్కడికి వచ్చింది. అటు ఇటు తిరుగుతూ అక్కడ వేటాడడానికి వచ్చిన బోయివాడు ఒకడున్నట్ట, వాణ్ణి ఆవహించింది పట్టుకుంది. ఆ రావడం కూడా ఎలా వచ్చింది, అలుకుచు నేలని ఇలా కెలుగుతూ వచ్చిందిట, బొటనవేలుతో నేల మీద రాసుకుంటూ వచ్చిందనమాట. అందుకే నేల మీద బొటనవేలు కూడా రాసుకుంటూ పెడితే ఈ జరాదేవత వాళ్ళని పట్టుకుంటుంది, మాయ పట్టుకుంటుంది, తద్వారా దరిద్రం పట్టుకుంటుందన్నారు. పూర్వం ఆడవాళ్ళని ఇలా నేల మీద రాయకు అనేవారు గుర్తుందో మీకు, బొటనవేళ్లతో పెద్దలు అవన్నీ చెప్పేవారు. అలుకుతూ వచ్చింది, బోయవాణ్ణి పట్టుకుంది. అప్పటిదాకా లేని ఒక విచిత్రమైన మాయ పట్టుకున్న బోయవాడు ఇక్కడెక్కడో జింక ఉంది అనుకున్నట్ట. వాడికి జింక లేదు, అక్కడ ఇంకో లేదు, కానీ అప్పుడు అలా అనిపించింది. చూడగా ఒక పొదలో కాలుపుతున్నాడు కృష్ణుడు, ఆయన అరికాలు ఎర్రగా తామర పువ్వులో ఉంది. లేత లేడి, కొంచెం చిన్న వయస్సులో ఉన్న లేడి నోరు అలా ఎర్రగా ఉంటుంది. ఈ వేటగాళ్ళకి తెలుసు, దొరక్క దొరక్క జింక దొరికిందిరా అనుకున్నాడు ఆయన. రాక్షసుల్ని పులుల్ని కూడా జింకల్లాగా సాధువులుగా మార్చి తన లెంకలుగా మార్చుకునే స్వామి కృష్ణుడు, ఆయన్ని వాడు జింక అనుకున్నట్ట. ఎంత విచిత్రం కాలం! కాకపోతే వెంటనే గాఢంగా బాణం ఎక్కుపెట్టాడు. ఆ బాణం కూడా మామూలు బాణం కాదు, ఈ రోకలు అరగదీసి సముద్రంలో కలిపేసేటప్పుడు ఆ చిట్ట చివరి ఇనప ముళ్ళు ఉంటుంది కదా, ఆ ఇనప ముక్కి రోకలికి చివరన, ఆ ఇనప ముక్కని సముద్రంలో పారేశారు వాళ్ళు. ఇక అది అరక్క, ఆ ముళ్ళు వీడికి ఎక్కడో దొరికింది. దాన్ని చక్కగా అరగదీసి బాణానికి ముళ్ళు కింద గుచ్చుకున్నాడు, దాన్ని లాగి గాఢంగా కొట్టాడు. అది పాదంలోంచి వచ్చి చమత్కారంగా మడమలోంచి బయటకు వచ్చేసింది కింద కాలులోంచి. ఆశ్చర్యం ఒక్క క్షణకాలంలో. ధరణీనాథ అతండు శాత శరం ఉద్యద్వృత్తి సంధించి ఉద్ధుర భంగిన్ తెగ నిండగా దిగిచి అత్యుగ్రం బుగానేసే ఆ హరి శ్రీపాదతలంబు దోరగొని అయ్యస్త్రంబు మీగాల నిష్ఠుర వేగంబున నుచ్చిపోయే వెసవాడు జేరిగైగొంటకున్. జనమేజయ ఏం చెప్పమంటావు, ఆ అవతార సమాప్తిని తలుచుకుంటే శరీరం నాకే గగురు పొడుస్తున్నది. పదునైన బాణాన్ని తెగనిండగా దిగిచి, అంటే చెవిదాకా లాగి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టాడు, భయంకరంగా వేశాడు. ఒక్క లేడి మీద అంత గట్టిగా వెయ్యాలా? ఎందుకో వాడికి అలా క్రోధోన్మాదం వచ్చింది మాయ వల్ల. ఆ దెబ్బకి హరికెత్ తగిలింది. అక్కడ రాశారు మామూలు పాదం కాదు, శ్రీపాదతలం అన్నారు. పరమ పవిత్రమైన లక్ష్మీదేవి నిరంతరం ఒత్తే పాదం అది, బ్రహ్మకడిగిన పాదమది, బలి తల మీద మోపిన పాదమది, గగనం తన్నిన పాదమది. అందుకని దాన్ని శ్రీపాదం అన్నారు. ఈ పాదధూళి శిరస్సు మీద పడగానే సమస్త జీవులు పరితృప్తి పొందుతారు, మోక్షం పొందుతారు. అటువంటి పాదతలం మీగాల్లోంచి బయటకు వచ్చేసింది ఒక్కసారిగా, ఉచ్చిపోయే పైకి బయటకు వచ్చి కింద పడిపోయింది టేకంగా అందులోంచి. వాడేం చేశాడు, పడిపోయిందిరా జింక అనుకుని ఆ కాలులో వాలిపోగానే జింక అనుకుని దాన్ని తీసుకుపోవడానికి వచ్చాడు. తీరా వచ్చి చూస్తే పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు నీలమేఘఛాయ శరీరుణ్ణి చూచి, ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూచి, ఈ మహాపురుషోత్తమ నిన్నానేం కొట్టింది, జింక అనుకున్నాను, నా కళ్ళు పొరలు గమ్మినట్టున్నాయి, నన్ను మాయ పట్టుకుంది, అజ్ఞానంలో పడిపోయాను, ప్రభు క్షమించు, నిన్ను ఎంత అన్యాయం చేసిన నాకు శాపం పెట్టి నాశనం చేసేయని కాళ్ళు పట్టుకుని పదే పదే ఏడుస్తూ ఉంటే చిరునవ్వు నవ్వి, స్వామి ఓరి పిచ్చివాడా, నువ్వు కొడితే మాత్రమే పడిపోతానా, ఇది నా సంకల్పం నాయన, ఇది ఇలా జరగాల్సి ఉంది, నువ్వు దీని గురించి నిర్వికారంగా వెళ్ళిపో అని ఓదార్చి పంపించేశాడు. అప్పుడు జరిగిందో తమాషా, పైనుంచి దేవతలంతా స్వామి శరీరం ఎలా విడిచిపెడతాడో చూద్దాం అనుకున్నారట, పుష్పవృషం కురిపిస్తున్నారట. కానీ అసలు వాళ్ళు ఎదురుగుండా ఉన్న స్వామి ఎప్పుడు శరీరం విడిచిపెట్టాడో అందులోంచి ఆ దివ్యశక్తి ఎలా వెళ్ళిందో తెలియదు, అసలు ఎవరికీ కనబడలా, ఓ చిన్న మెరుపు మెరిసినంతసేపు కూడా పట్ల, మహావేగంగా వెళ్ళిపోయాడు. అందరికీ ఏమనిపించిందంటే కృష్ణుడు అక్కడే ఉన్నాడేమో అనిపించింది, కానీ అందులో ఉన్న దివ్యశక్తి పైకి ఉపసంహరించేశాడు ఒక్క క్షణకాలంలో, ఎవరికీ కనపడకుండా. ఊర్ధ్వలోకమునకు నూర్జిత తేజస్కుడగు కృష్ణుడరిగినా, అతటి దివ్యముని వరులును సిద్ధులును రుద్ర వసుమరుదాదిత్య విశ్వముఖామరులును సంక్రందనుండును సంభృత సంభ్రములగుచు భక్తియు వినయంబు నెరయగా నెదుర్కొని చరణానతులై పరమస్తుతి వాక్యముల్ విస్తరిల్ల బలసిరందు దేవపతి ఎల్ల చేరి కరములు మొగిచి ధర్మరక్షణమునకై దయావిధేయమగు కేలనంబున అవని నవతరించితి ఆది పురుష. వర్ధలోకానికి మహాతేజస్సుతో ధగధగలాడుతూ శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాడు. అప్పటికి దేవతలు ఇంకా ఎప్పుడు వస్తుందో తేజస్సు అనుకున్నారు, కానీ వాళ్ళకి కనపడలా. ఇంద్రుడు ఏమన్నాడో తెలుసా, ఇంకెంత చూస్తే ఏముంది, స్వామివారు వెళ్ళిపోయాడు వైకుంఠానికి, మనం ఇంకా ఎదురు చూసినా ఆ దివ్యశక్తి మనకు కనపడదు, మన కళ్ళు కప్పి అంత వేగంగా మనం చూడలేనంత వేగంగా వెళ్ళిపోయాడు, నడవండి అని వీళ్ళందరినీ వెంట పెట్టుకున్నాడు. సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వ మరుద్గణాలు విశ్వదేవతలు సమస్తమైన లోకాలు మునివరులు దివ్యమునులు కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాదాక్షపాదాంగిరస్యాండిల్య క్రతు కణ్వకొత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులు నారదాది దివ్య ఋషులు అందరూ సంభ్రమాశ్చర్యాలతో ఏకకాలంలో ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి చేరి స్వామిని చూచారు. అక్కడ స్వామి యథాస్థతంగా తన దివ్య మంగళ విగ్రహంలోకి చేరిపోయాడు, పూర్తిగా శక్తి అందులో కలిపేసుకున్నాడు. ఇంకేముంది, వెంటనే ఇంద్రుడు తక్కిన వాళ్లతో కలిసి రెండు చేతులు జోడించి వినయంతో సంభ్రమంతో పాదాల మీద తలపెట్టి శిరస్సు వంచి నమస్కరించడమే కదా, నిజంగా శిరస్సు వంచి వినయంగా, స్వామి శ్రీమన్నారాయణ వాసుదేవ తిరిగి నీ శక్తిని ఉపసంహరించుకుని ఇక్కడికి వచ్చేసావా అని పరమస్తుతి వాక్యాలతో వేదమంత్రాలతో స్తోత్రం చేశాడు. అప్పుడు ముందుగా దేవపతి ఇంద్రుడి దగ్గరికి చేరి వినయంగా రెండు చేతులు జోడించి, ప్రభు ధర్మరక్షణం కోసం భూలోకంలో మా మీద ప్రేమతో మా మీద దయతో అక్కడ అవతరించావు, ఆ అవతారం పూర్తి కాగానే ముళ్ళుతో ముళ్ళుని పీకినట్టుగా అవతారంలో నీతో సాయంగా వచ్చిన వాళ్ళని కూడా సంహారం చేయించి ఇక్కడికి తీసుకొచ్చేసావా, ఒక పని మీద వచ్చావు, ఆ పని పూర్తి కాగానే ఆ పని కోసం నీ సాయానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా తిరిగి నీతో లాక్కొచ్చేసావు, ఆశ్చర్యం, నీకు మమకారము లేదు అలాగని ద్వేషము లేదు, రాగద్వేషాతీతుడివి, నిర్మముడివి, నిరహంకారుడివి, ప్రభు నీవు ఆది పురుషుడివి అన్నాడు. అందుకే అవతరించితే ఆది పురుష, భూలోకంలో అవతరించిన ఆది పురుషుడివి. అవతరించి కంసుడాదిగా గల దేవశత్రుకోటి నెల్ల సమయ చేసి భరత కులము కసటువాపి సంశుద్ధ ప్రతిష్ట గూర్చి అరుగు దెల్చి తీశా. ఓ ఈశ్వర, సమస్త లోకాలకి అధిపతి వినుగు, అవతరించావు, కంసాదులందరినీ చంపావు, కేవలం దుర్యోధనాదుల కోసం కాదు, భూలోకంలో ఉన్న భయంకర క్రూరులైన కాలనేమి మొదలైన రాక్షసులందరినీ నాశనం చేయడానికి అవతరించావు, శత్రువుల్ని నాశనం చేశావు. భరత కులము కసటువాపి, కసటు అంటే కల్మషం అన్నమాట. భారతదేశంలో ఈనాడు అత్యంత కల్మషం చేరుకున్నది, అందరిలో కుళ్ళు కుతంత్రాలు కుట్టలే, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియదు. ఆ సమయంలో అవతరించి అక్కడున్న వాళ్ళందరిలో ఉన్న ఆ కుళ్ళంతా తొలగించేశావు, సుప్రసిద్ధుడవై సంశుద్ధి చేసి ధర్మాన్ని ప్రతిష్ఠించి తిరిగి ఇక్కడికి వచ్చావు. ప్రభువు నీ రూపాన్ని యామని పొగడాలి. అమృతంబు అచరంబు అవ్యయము అమలంబు అవితర్క్యము అచలము ఆగమగంబు మహాత్మా భవత్పదము ఆ అమేయతత్వంబు పొందుమని రూప్యగతి. నీ తత్వం, నీ అద్భుతమైన దివ్యమంగళ విగ్రహం అమృతంబు నాశనం లేనిది, చావులేనిది, ఇవాళ ఉండి రేపు ఇంకో రకంగా మారే లక్షణం లేనిది, అటువంటి దివ్యమైనది, శాశ్వతమైనది. అజర్రంబు ఒక్కనాడు కూడా ముసలితనం పొందదు, కాలం వల్ల మార్పులు వస్తాయి శరీరాలలో, పుట్టడం పెరగడం, శరీర అవయవాల్లో లోపం రావడం, చివరికి శరీరం విడిచిపెట్టడం, దేహాంతర ప్రాప్తి, ఇవి లేని దివ్యమంగళ విగ్రహం నీది. అందుకే అజరం. అవ్యయము ఎప్పటికీ తరగనిది, నిత్యం ఒకే రకంగా ఉంటుంది. మనుషుల శక్తులలో తరుగుదల వస్తుంది కొంతకాలం పోయాక. ఒకప్పుడు మహావేగంగా పరిగెత్తగలిగే వ్యక్తి ఇదో రిటైర్ అయిపోయాక నడవమంటే నడవలేడు, బండి నడపలేక సైకిల్ మీద రావాల్సి వస్తుంది, చెవుల్లో శక్తి తగ్గుతుంది. ఇది శరీరంలో ఉన్న శక్తులలో వ్యయం ఉంది, కానీ భగవంతుడికి అలా శరీరపు శక్తులలో కానీ దివ్య శక్తులలో కానీ మార్పు లేదు కనుక ఆయన అవ్యయుడు, ఎప్పుడూ పరిమితులు లేకుండా ఉండగలిగే మహానుభావుడు. అమలంబు స్వామి శరీరములో కానీ మహిమలలో కానీ దివ్య శక్తులలో కానీ ఏ దోషము ఉండదు, పరమ స్వచ్ఛం అన్నమాట. అంతో ఎంతో మానసిక మలం లేని యోగి అంటూ ఉండడు, కానీ ఆయన యోగేశ్వరుడు గనుక ఆయన నిర్మలుడు. అవితర్క్యం, నీ శక్తి ఇటువంటిది అని ఎవరూ ఊహించలేరు. సాధారణంగా ఫలానా వాడి శక్తి ఎంత అని చెప్పగలుగుతారు, కానీ భగవంతుడా నీ దివ్యశక్తి ఎంత గొప్పదో, అది ఎంతవరకు ప్రవర్తిస్తుందో, ఏ పని చెయ్యగలదో ఏ పని చెయ్యలేదో ఎవడు ఊహించగలడు. తర్కమునకు అందని అద్భుత శక్తి నీది, అచలము స్థిరంగా ఉంటుంది, కదలిక లేనిది. ఇంకా ఆగమగమ్యంబు, వేదముల ద్వారా మాత్రమే నీ తత్వాన్ని అంతో ఎంతో చేరగలం. అటువంటి నీ పాదాన్ని, నీ పదాన్ని, నీ దివ్యశక్తిని అమేయ తత్వం పైగా, మేయము అంటే కొలది, పరిమితి కలిగినది, లిమిట్స్ అంటాం. అమేయము అంటే అన్లిమిటెడ్ అన్నమాట, ఇన్ఫైనైట్ నీ శక్తి, దానికి ఇంత అని పరిమితి ఎవరూ చెప్పలేరు. అంత అత్యద్భుతమైనది నీ శక్తి. అటువంటి తత్వంలోకి తిరిగి ఇందులోకి చేరిపోయావు. ప్రభు చేరిపోవడమే కాదు, నిరంతరం ఎప్పుడు అధర్మం వచ్చినా ఇలాగే అవతరించి, ఇక్కడ ఆ మాట ప్రత్యేకంగా ఒక కందపద్యంలో చెప్పారు, ఎప్పుడెప్పుడు ఈ యుగాలలో ఏ యుగాలలో అధర్మం వచ్చినా నీ అవతరించి అధర్మం నాశనం చేసి ధర్మ సంస్థాపన చెయ్యి. అనేక యుగములుగా అవతరిస్తున్నావు, ఇప్పుడు అవతరించావు, భవిష్యత్తులో కూడా అవతరించు. యుగ యుగముల అనే శబ్దం వేశారు ఇక్కడ తిక్కన గారు, అందుకే సంభవామి యుగే యుగే అన్నాడు మూలంలో, దాన్నే యుగ యుగముల అని తిక్కన గారు అనువాదం కూడా చేశారు. ప్రతి యుగంలో అవతరిస్తావు, అవతరించి ధర్మ సంస్థాపన చెయ్యి. నీ అమేయతత్వాన్ని ఎవరు వర్ణించగలరు? ఎన్ని అవతారాలు, ఏదో కొన్ని నామములు పెట్టి 22 అవతారాలు ఉన్నాయి నీకంటున్నారు తప్ప, నీ రూపములు ఒకట రెండా చెప్పడానికి ఒకటొకటిగా ఉదదిలోని కెరటాల్లాగా, సముద్రంలో కెరటాలు లేచినట్టుగా లేస్తూనే ఉంటాయి నీ గుణములు అటువంటివే అని. బుట్టల కొద్దీ పువ్వులు ఆయన మీద వాన కింద కురిపించాడు ఇంద్రుడు ఆ పూట. ఇంతలో ఈ ఇంద్రుడు పూలవర్షం కురిపిస్తున్న సమయంలో చతుర్ముఖ బ్రహ్మ హంసవాహనం మీద అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు బ్రహ్మ వచ్చి హరియంఘ్రులకున్ ప్రణమిల్లి, అప్పుడు బ్రహ్మ వచ్చి హరియంఘ్రులకున్ ప్రణమిల్లి భక్తిమై తప్పక చూచుతు మదిముదంబున్నదేల సలక్షణస్వరం ఒప్పి చలంగ ఆగమిక సూక్ తుల ప్రస్తుతి చేసే ప్రీతుడై అపురుషోత్తముండు కరుణార్ద్ర నిరీక్షణముండి గొడ్పగల్. ఇంతలో ఆ బ్రహ్మదేవుడు వచ్చి శ్రీహరి పాదపద్మాలకి భక్తితో నమస్కరించి ఆసనం నుంచి దిగిపోయి మరి నమస్కరించాడు. భక్తితో ఆయన్ని చూచాడు, చూడ్డానికి ఆయన 4 తలలు 8 కళ్ళు సరిపోలేదు, అందుకే తిరిగి తిరిగి చూచాడు. ఎన్నాళ్ళయ్యింది నీ దివ్యమంగళ విగ్రహంలో మళ్ళీ నువ్వు చేరి ప్రభు అంటూ సలక్షణంగా స్వరంతో, మళ్ళీ స్వరం తప్పకుండా అద్భుతంగా పురుష సూక్తాన్ని చదివాడు. పురుషం పురుష సూక్తేన అని మనకి మూలంలో వ్యాసుల వారు చెప్పారు. మహాపురుషుడు అసలు పురుషోత్తముడు అంటే ఆయనే. ఆ పురుషుణ్ణి పురుష సూక్తంతో చదివాడనమాట. చదివి స్వరం తప్పకుండా మళ్ళీ ఓసారి పెంచి ఓసారి తగ్గిపోయి ఓహో నీరసపడిపోకుండా అసలు బ్రహ్మ అంటేనే సలక్షణంగా చదవగలిగేవాడు, వేదస్వరూపుడు ఆయన. ఈ వేదమంత్రాలు విరించి చదివాడు అన్నాడు స్వామి గురించి, ప్రస్తుతి చేశాడు, ప్రీతుడయ్యాడు. అప్పుడు ఆ పురుషోత్తముడు కరుణతో చూచి, ఓ బ్రహ్మదేవ, భవిష్యత్తులో ఎప్పుడైనా భూదేవి నీవు దేవతలు కోరితే ఇలాగే అవతరిస్తూ ఉంటాను, ఇంకా భూలోకంలో తక్కిన కార్యక్రమాలు కూడా నిర్వహించండి, అంటే పాండవుల అవతార సమాప్తి ఇంకా జరగవలసిన కార్యక్రమాలన్నీ ఇంద్ర నువ్వు దగ్గరుండి పై నుంచి ఆశీర్వచనంతో నెరపు అని చూస్తూ ఉండగా తన అత్యంత ప్రాచీనమైన సనాతనమైన మూర్తిలో కూర్చుని స్థిరమైన యోగముద్రలో గడిపోయాడు. ఇంతలో బ్రహ్మగారు కాళ్ళు పట్టుకున్నాడు. ప్రభు నీవు ఎలా అవతరిస్తూ ఉంటావో, అసలు నీ మూర్తి భేదాలేమిటో మాకు చెప్పు అన్నట్ట. బ్రహ్మ కోసం దేవతలందరూ చూస్తూ ఉండగా మేఘ గంభీరస్వరంతో స్వామివారు అన్నారు, నాకు వ్యూహ చతుష్టయమని ఉన్నది, దానికి నారాయణ వ్యూహ చతుష్టయమని పేరు. నారాయణుణ్ణైన నేను నిరంతరం జలంలో ఉంటాను గనక ఆపో నారాయితి ప్రోక్తాహ ఆపో వై నరసో నవః అయనంతస్యతః పూర్వం తేన నారాయణ స్మృతః. ఈ చరాచర జగత్తులో ఉన్న జలమంతా నారము అని పిలువబడుతుంది, అవి నా నివాసం కనుక అందులో నేనుంటాను, అవి నాలో ఉంటాయి గనక నన్ను నారాయణుడు అన్నారు. అయ్యనము అంటే నివాసము, నార అయనః నారాయణ అంటే జలములే నివాసముగా కలవాడిని, జ్ఞానమే నివాసంగా కలిగిన వాడిని. నార అంటే జ్ఞానం కూడా. మనందరూ ప్రాణం ఉన్నవారంతా నార, ప్రాణులందరిలో ఉంటాను, ప్రాణులు నాలో ఉంటాయి నారాయణుణ్ణి. నేను నాలుగు రూపములతో మూర్తిభేదంతో వ్యూహ చతుష్టయము అని లోకంలో ప్రచారం చేసి దీనితో అవతరిస్తూ ఉంటాను. అందులో మొట్టమొదటిది వాసుదేవ రూపం. అరయం వర్ణము పేరు రూపమునులే కత్యంత తేజోమయ స్ఫురణ సంపద గల్గి సర్వగతి సంపూర్ణత్వముం బొంది వేత రజసత్వ తమోగతిత్వ విగత స్ఫూర్తిమై యోగీంద్ర భాసుర నిష్టాత్మిక ఆదిశక్తి కడుపొల్చున్ వాసుదేవాఖ్యయై. వాసుదేవ రూపానికి వర్ణం ఉండదు, రూపం ఉండదు, రంగు ఉండదు. సహజంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది నాలుగు వర్ణములు లేవు, ఏ రంగు ఉండదు, పేరుండదు దానికి. ఉండాలి కాబట్టి వాసుదేవ అంటున్నామంతే. మహా తేజస్సుతో ఉంటుంది, సర్వగతి సంపూర్ణత్వము పొంది, అన్ని చోట్లకి వెడుతుంది, అంతటా నిండి ఉంటుంది. వేత రజస్తత్వ సమోగతిత్వ విగతత్వం వై అన్నారు. అంటే రజోగుణం లేదు, సత్వగుణం లేదు, తమోగుణం లేదు, వీటికి అతీతత్వం, అతీతంగా త్రిగుణాతీతము అన్నమాట. ద్వంద్వాతీతం కూడా అది. యోగీంద్రభాసుర నిష్ఠాత్మిక, సమస్త యోగులు హృదయంలో అలాంటి నిష్కామరూపాన్ని, నిర్గుణ పరబ్రహ్మాన్ని ధ్యానం చేస్తారు. ఆ నిర్గుణ చైతన్య పరబ్రహ్మమే వాసుదేవరూపం. పుల్చున్ వాసుదేవాఖ్యయై అన్నాడు. ఇంక రెండవది సంకర్షణుడు. ఇదిగో ఈ పాపరేడుగా ఆదిశేషుడిగా వేయి పడగలతో ఉండి ఎప్పుడు అవతరించినా ఆయన సాయం కూడా అట్టే పెట్టుకుంటూ లోకంలో ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాను. ఈ భూమండలాన్ని వేయి పడగల మీద వస్తూ ఉంటాను. పరమ సత్వగుణంతో ఉంటాను, తెల్లని రూపంతో ఉంటాను, కుండలిని శక్తికి ప్రతీకగా ఉంటాను. ఇది యోగశక్తి, ఈ సంకర్షణ రూపం. రెండవది ప్రజుమ్నుడు అనే పేరుతో ఈ పాపరేడు మీద పడుకుని లోకంలో అవతారాలెత్తే మూర్తి మూడవది నాది. ఈ ప్రజుమ్న రూపంతో భూలోకంలో రాముడిగా, కృష్ణుడిగా, ఇంకా అనేక రకాల అవతారాలుగా అవతరిస్తూ ఉంటాను. ఈ ప్రజుమ్న రూపమునకే నారాయణ రూపమని కూడా పేరు. ఈ రూపం నాలుగు భుజములతో శంఖచక్ర గదా పద్మాలతో అవతారానికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంకా నాలుగవది అనిరుద్ధ రూపం. ఇది కోరికలు తీర్చడం కోసం భక్తులు నన్ను ధ్యానం చేసే రూపం. ఈ రూపంతో ఉన్నప్పుడు నేను కోరికలు తీరుస్తూ ఉంటాను. కోరికలు తీర్చడానికి అనిరుద్ధ రూపంతో, అవతారమెత్తడానికి ప్రజ్యుమ్న రూపంతో, యోగశక్తిని అందించి అవతారమూర్తికి సాయం చేయడానికి భూమిని మొయ్యడానికి సంకర్షణ రూపంతో, అసలు వీటికి అతీతంగా నిర్గుణ పరబ్రహ్మముగా వాసుదేవ రూపంతో ఉండే వ్యూహ చతుష్టయం నాది. ఈ రూపాన్ని మీరు ధ్యానించుకోండి, ప్రజల్లో ప్రచారం చెయ్యండి, వారందరికీ మహానందం మంగళమిస్తా అని వారిని పంపేశాడు ఆయన. అందరూ అప్పటికప్పుడే ఇంద్రియాగోచరుండైన ఈసున్నప్పుడు బుద్ధి దూచుచు నిర్భరాద్భుతకరం బులగు తదీయ గుణంబులనభినుతించుచు అరిగిరి ఆత్మవాసములక జాదులెల్లా. చూస్తూ ఉండగా వీళ్ళ ఇంద్రియములకు అగోచరుడు, అదృశ్యమైపోయాడు. అప్పటిదాకా వైకుంఠంలో ఉన్నారు వాళ్ళు, కనపడ్డాడు. ఇంకా కనపడకూడదు, అయిపోయింది పని, అదృశ్యమైపోయాట. క్షీరసాగరం ఉంది, ఆదిశేషుడు కనపడలేదు, స్వామి కనపడలేదు, మొత్తం వైకుంఠం. ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అంతా మాయా. పెళ్ళిళ్ళకి టెంట్లు వేసి తెల్లారేసరికి పీకి పారి వేసినట్టు అయిపోయింది అనమాట. అక్కడ ఏమీ లేదు, అంత విచిత్రంగా అదృశ్యమైపోయాడు. అందుకే ఇంద్రియాగోచరుండైన ఈశుడు అన్నారు. ఒక్క ఈశ్వరుడికే సమస్త లోకాలని పరిపాలించే అధిపతికే అలా ఇంద్రియములకి కనబడకుండా ఉన్నవాడు ఉన్నట్టుగా అదృశ్యమైపోవడం చెల్లుతుంది. లోకం లోకం అక్కడే ఉన్నారు వాళ్ళు. ఇదేంట్రా, మనం వైకుంఠానికి వచ్చాం, అసలు వైకుంఠం కనబడలేదు, ఇక్కడే ఉన్నాం అనుకున్నారు వాళ్ళు తెల్లబోయి. అలా తెల్లబోతూ ఉండగా ఆహా, ఇది కదా పరమాత్మని అత్యద్భుత వాసుదేవ రూపం అని మళ్ళీ మళ్ళీ మనస్సులోనే ఆ బుద్ధితోటి చూశారు. ఇప్పటిదాకా కళ్ళతో చూశారు, ఇంకా కళ్ళతో చూడలేక బుద్ధితో చూస్తూ ఆనందం పొందుతూ ఈ వాసుదేవుడు గుణములు పదే పదే స్తుతిస్తూ తమ దారిని తాము తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఇంద్రాదులందరూ, బ్రహ్మాదులందరూ కూడా ఎవరి లోకాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ దారుకుడు మహావేగంగా రథం తోలుకుంటూ శ్రీకృష్ణుడు అర్జునుడు తీసుకురమ్మన్నాడుగా మరి, అందుకని అక్కడికి వెళ్ళాడు. పాండవుల దగ్గరికి వెళ్ళాడు, ధర్మరాజును చూడడంతో దుఃఖం వచ్చేసింది, కాళ్ళ మీద పడిపోయాడు, ప్రభు సర్వనాశనం అయిపోయింది అన్నాడు. అయితే అప్పటికింకా కృష్ణుడు బలరాముడు బతుకున్నాడేమో అనుకుంటారు పాపం వాళ్ళు. వాళ్ళకి తెలియదు, అర్జునుడికి తెలియదు, యాదవులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారనే వార్త మాత్రమే తెలిసింది. అందుకని వెళ్ళి బలవంతులైనటువంటి యాదవులు వాళ్ళలో వాడు కొట్టుకు చచ్చిపోయారు. బలము కల్ల మేనంబులు బలవంతమైన మేనంబులు బలరహితుల చంపినట్లు, బలము లేని చేపల్ని, బలము కలిగినటువంటి చేపలు మింగేసినట్టుగా పెద్ద పెద్ద చేపలు ఏం చేస్తాయంటే చిన్న చేపలు మింగుతాయి. అందుకే చిన్న చేపను పెద్ద చేప అని ఉట్నే అన్నారా. అలా మింగేసినట్టుగా వాళ్ళలో వాళ్ళు చంపేసుకున్నారు, కొట్టుకు చచ్చిపోయారు. అయ్యయ్యో, ఇంతమంది చచ్చిపోయిన సమయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ మీ దగ్గరికి వెళ్ళి అర్జునుడిని ఇక్కడికి ప్రత్యేకంగా తీసుకురామని, కర్మకాండలు నిర్వహించమని, అర్జునుడే నా బదులు అన్ని పనులు చేస్తాడని చెప్పాడు. ప్రభు ధర్మరాజా ఏం చేస్తావు, అర్జునుడిని పంపించమని గానీ ఒక్కసారి నిశ్చేష్టుడే కింద పడిపోయాడు అర్జునుడు. తక్కిన వాళ్ళకంటే పరమ దుఃఖం అర్జునుడికి ఇక్కడ. ఎందుకంటే తరచుగా ద్వారకు వెళ్ళింది ఆయన, శ్రీకృష్ణుడే ఆయన ప్రాణం, కృష్ణుడు లేడు, యాదవులు లేరు అనే మాట వినలేనివాడు ఆయన. సాత్యకి ప్రద్యుమ్నుడు, పైగా ఆయన దగ్గర శిష్యులు విలువిద్య నేర్చుకున్నారు. అందువల్ల పరమ దుఃఖం పొందాడు, మామూలు దుఃఖం కాదు. అభిమన్యుడు చచ్చిపోయినప్పుడు కూడా పొందనంత దుఃఖం పొందాట పూట. అతి కష్టం మీద లేచి పెద్ద పెట్టును ఏడ్చి, అయ్యో ఎందుకు ఈ బ్రతుకు, నా శ్రీకృష్ణుడు రమ్మని చెప్పేదాకా వెళ్ళలేని స్థితిలో పడిపోయాను, మా వాళ్ళు అలా ఉన్నారని తెలిస్తే పరిగెత్తుకెళ్ళి సాయం చెయ్యాలి, కానీ నాకు ఈ విషయం ఇప్పటిదాకా తెలియలేదు, పాడు దైవమా అని దుఃఖించి అన్నగారికి చెప్పి మహావేగంగా బయలుదేరాడు. దారుకుడి రథం ఎక్కి, దారుకుడితో పాటు దారుకుడి రథంలోనే బయలుదేరాడు. ఇక రథం కూడా సిద్ధం చేసుకునే అవకాశం లేక వెడుతున్నంతసేపు తీవ్రంగా గుండెకాయని పీకినట్టుంది, తలంతా వేదన, వెన్నుపూసకి నొప్పి వస్తోంది, గాంధీవాన్ని మొయ్యి లేకుండా కొంచెం బెణికినట్టుగా ఉంది చెయ్యి. ఇంత స్థితి ఎప్పుడు ఆయన పొందలేదు. ఆయన ఏదో తెలియని బాధ. కృష్ణుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో ఒంటరిగా, ఈ బాధ ఎలా అనుభవిస్తున్నాడో, బలరాముడు ఎలా ఉన్నాడో, అంతేగాని వాళ్ళు అవతారం చాలించారనే విషయం ఇంకా తెలియదు పాపం. కానీ ఎందుకో అనుమానం మళ్ళీ లోపల. ఏకకాలంలో పరమ దుఃఖం పొందుతూ కనీసం మంచినీళ్లు కూడా తాగకుండానే యాదవపురానికి చేరాడు. అక్కడికి వెళ్ళగానే వసుదేవుణ్ణి చూశాట. ఆ వసుదేవుణ్ణి చూసి ఎంత బాధపడ్డాడు. ఇక్కడ అన్నాడు, చంద్రుడు లేని శర్వర క్రియ అన్నారు. శర్వరము అంటే రాత్రి, చంద్రుడు లేని రాత్రిలో ఉందిట పాపం. ఇంకో గొప్ప మాట అన్నాడండి పాపం, అప్పుడే భర్త చచ్చిపోయిన పుణ్యస్త్రీ ముఖంలో ఉందిట ద్వారకా నగరం. అందరూ అలాగే ఉన్నారు లోపల పుణ్యస్త్రీలంతా. పాపం ఈయన వెళ్ళాడు, వసుదేవుడు ఈయన చూచి గొల్లును గోల పెట్టేశాడు. ఎంత పూర్వం కృష్ణుడు వచ్చినప్పుడు లేని బాధ ఎక్కువైపోయింది అనమాట. ఇప్పుడు నాయన మేనలుడ ఎంత విచిత్రమో చూసావా అని కౌగిలించేసుకుని గాఢంగా ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళ తలకాయలు పెట్టుకుని కాసేపు కింద మీద పడి ఏడ్చారు. శ్రీకృష్ణుడు చచ్చిపోయిన విషయం తెలియదు కానీ ఇక్కడికి రావడం, అనుమతి తీసుకుని వెళ్ళడం తెలుసు రుక్మిణి సత్యభామ వీళ్ళందరికీ. వాళ్ళందరికీ అర్జునుడు రాగానే ఆ వార్త తెలియగానే పరిగెత్తుకొచ్చారట. చూచావా నాయన, మీ బావగారు ఏమైపోయారో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారయ్యా, అందరూ చచ్చిపోయారు, ప్రద్యుమ్నుడు పోయారంటూ రుక్మిణి సత్యభామ నేల మీద పడి ఏడ్చారట. ఏనాడు దుఃఖం ఎరగని దేవతలు వాళ్ళు, ఇప్పుడు శోక దేవతలు అయిపోయారు కాసేపు. అవన్నీ చూచి అతి కష్టం మీద ఓదారుస్తూ ఉంటే అప్పుడు వసుదేవుడు ఏమన్నాడో తెలిసిన, అర్జున అసలు ఏమిటి విచిత్ర వాతావరణం, మనుజుల మాత్రగా సురమాన్య పరాక్రమముల్ల సిల్లగా ధనుజుల తాకి కీటడచ్చు దర్పమునం పెను పొంది మారులేక నెగటి నట్టి బిడ్డల కారణ రోషమునం పరస్పర హననము కల్గి చావలసే అందర కక్కట దైవమల్గిన. మనుష్యురా మా వాళ్ళంటే, సురలు కూడా మెచ్చుకునే పరాక్రమంతో ఉన్నవాళ్ళు, దేవతలు కూడా వాళ్ళ పరాక్రమాన్ని మెచ్చుకున్నవాళ్ళు, ఎంతోమంది రాక్షసుల్ని చంపినవాళ్ళు. అర్జున నీకు తెలియందేముంది, సముద్రంలోకి వెళ్ళి పాంచజన్యుణ్ణి చంపినవాడు కృష్ణుడు, శంబరాసురుణ్ణి సంహరించినవాడు ప్రద్యుమ్నుడు, ఇంతమంది రాక్షసుల్ని చంపిన హేమాహేమీలు, ఎవరినీ లెక్క చెయ్యని వాళ్ళు, బలపరాక్రమాలతో పాటు సాత్విక గుణం కలిగిన వాళ్ళు, అకారణ రోషంతో ఒకరినొకరు కొట్టుకుని అందరూ చచ్చిపోవలసి వచ్చింది. చావల్లసే అందరికీ చావలసి వచ్చింది. చావు ఈ రెండు ఒకే శబ్దాలు. అత్యంత క్లిష్ట స్థితి వచ్చినప్పుడు చావవలసే అనకుండా చావలసే అని వాడతాడు తిక్కన గారు. ఎక్కువగా కర్ణపర్వంలో వాడాడు, ద్రోణపర్వంలో వాడాడు, మళ్ళీ ఇక్కడ వాడాడు ఆ పదం. ఎంత దురదృష్టం. అయినా దేవుడు అలిగితే ఎవరిని మాత్రం ఎవరు రక్షించగలరు. అర్జున తన మీ కళ్ళ ముందే చచ్చిపోయిన మీ అభిమన్యుని కుమారుణ్ణి మీ మరమండి పరీక్షిత్తుని బ్రతికించాడే, చచ్చిపోయిన గురువుగారి కొడుకుని బ్రతికించాడే, మా పిల్లలు పురిట్లో ఉండగా వాళ్ళని కంసుడు చంపేశాడు ఆరుగురిని, చచ్చిపోయిన ఆరుగురు కొడుకుల్ని ఒక్కసారి చూపించునాయనా అని అడిగితే దేవకీదే వాళ్ళని తీసుకొచ్చి పాతాళ లోకంలో బలిచక్రవర్తి దగ్గరున్న వాళ్ళని తీసుకొచ్చి చూపించాడే, సమస్త లోకాలని క్షణంలో బ్రతికించగలిగిన శక్తి కలిగిన వాడు కృష్ణుడు. ఆయన ఎవరో నాకు తెలుసు, చిన్నప్పుడే ఆయన విశ్వరూపం చూసిన వాడిని. అటువంటి కృష్ణుడు ఇప్పుడు వీడు చచ్చిపోతుంటే ఉపేక్ష చేస్తే ఇంకెవరు రక్షిస్తారు, ఆయన కూడా ఇలా జరగాలి అని సంకల్పించి ఉపేక్షించబట్టి ఇంత కష్టం వచ్చింది. లేకపోతే ఆయన చూస్తూ ఉంటే ఆయన మానవ మాత్రుడా, ఇంతమంది కొట్టుకు చచ్చిపోతుంటే ఆపలేడా, ఈ ఋషుల శాపం ఆయనకు ఒక లెక్క, ఈ ఋషులందరికీ ఆ మహిమ ఇచ్చిన వాడంతా ఆయన కదా, ఈయన నామస్మరణ చేయటం వల్ల కదా వారికి ఆ శక్తి వచ్చింది, నిన్నగాక మొన్న కళ్ళకి గంత కట్టుకున్న గాంధారీ శాపం ఈయనకి తగులుతుందా, తనంత తాను నిర్లక్ష్యంతో ఉపేక్షించబట్టి. ఇంకా ఏం చెయ్యాలో తెలియటం లేదనగానే ఓదార్చి, మామయ్య ఎంత ఏడిస్తే మాత్రం తిరిగి ఎవరొస్తారు, ఆడవాళ్ళని చూడాలి మనం. నేను ఇక్కడికి వస్తూ ఉంటే ఆకాశవాణి రూపంలో దేవతలు నాకు ఒక మాట చెప్పారు, నేటికి 7వ రోజు సూర్యోదయం కాగానే ఈ ద్వారకని సముద్రుడు ఉప్పెనతో ముంచేస్తాడు, సర్వనాశనం అయిపోతుంది, ద్వారక ములిగిపోతుంది, ఇక కనపడదు, అగాధంలోకి లాగేస్తాడు, అప్పుడు ఇక్కడ వాళ్ళెవరూ బతకలేరు, అందువల్ల నా మాట విని ఇంకిక్కడ ఎవరూ ఉండరాదు, అందరిని ఇంద్రప్రస్థం చేర్చాలి, దానికి కలిసిన ప్రయాణపు ఏర్పాట్లు చెయ్యండి, ఇంక నేను కృష్ణుడు బలరాముడు ఎక్కడికి వెళ్ళారో వెతుకొస్తాను, నేను వచ్చేదాకా ఈలోపు మీరు ప్రయాణానికి సిద్ధంగా ఉండండి, చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏడవడం ఎందుకు, చెయ్యవలసిన కర్మకాండాలన్నీ అప్పుడు చేద్దాం అని చెప్పి అప్పటికప్పుడు దారుక నడు అని కొంతమంది బంధువులను కూడా వెంట పెట్టుకుని శ్రీకృష్ణ అన్వేషణకి బయలుదేరాడు. ఈలోపు మంత్రులంతా అన్నారట మా కర్తవ్యం ఏమిటన్నారు, అయితే మీరంతా రండి అని సుధర్మా సభలోకి తీసుకెళ్ళాడు. స్యాత్ సుధర్మ దేవసభ, సుధర్మ అంటే దేవసభ, ఇంద్రుడి సభ. ఇంద్రుడు ద్వారకానగరం ఉన్నంతకాలం శ్రీకృష్ణుడి పరిపాలనలో ఉండమని ఆ సభను అక్కడికి పంపాడు ద్వారకానగర నిర్మాణం సమయంలో. ఇప్పుడు రేపు పొద్దున్న ఇది ములిగిపోయేటప్పుడు అది కూడా పోతుందన్నమాట. ఆ సభలోకి అందరినీ పిలిచి ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు, బలరామకృష్ణుని అన్వేషించాలి, ఇంకా మిగిలింది అనిరుద్ధుడి కొడుకు వజ్రుడు ఒక్కడు మిగిలాడు, శ్రీకృష్ణుడి కొడుకు ప్రజుమ్నుడు, ప్రజుమ్నుడి కొడుకు అనిరుద్ధుడు, ఈ అనిరుద్ధుడి కొడుకు వజ్రుడు, వీడొక్కడే మిగిలాడు కనుక వీడిని పట్టాభిషిక్తుని చెయ్యాలి. ధర్మరాజు గారు ఏ ముహూర్తంలో అయినా శ్రీకృష్ణుడి వంశాన్ని నేను రక్షిస్తానని మాటిచ్చాడు, అందువల్ల మిగిలిన యాదవులలో వీడొక్కడే మిగిలాడు గనక, కృష్ణ వంశానికి వీడొక్కడే వారసుడు గనక, వాణ్ణి మీ మంత్రుల్ని మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుని ఇంద్రప్రస్థం చేరుస్తాను, ఇంద్రప్రస్థ పట్టణానికి ఈ వజ్రుణ్ణి పట్టాభిషిక్తుని చేస్తాను, మీరు హాయిగా ధర్మరాజు మిమ్మల్ని చూస్తూ ఉండగా మళ్ళీ తిరిగి వజ్రుడి పరిపాలనలో పూర్వ వైభవం పొందండి, కృష్ణుడు లేడు, బలరాముడు లేడు, యాదవులు లేరని వగవలసిన అవసరం లేదు, ఈలోపు అసలు కృష్ణుడు ఎక్కడున్నాడో నేను చూసి రావాలి కనుక వెళ్ళొస్తాను, మీరు మాత్రం ఏర్పాట్లు చేసుకోండి అని వాళ్ళకి కొంత ధైర్యం చెప్పి, కష్టకాలంలో ధైర్యం చెప్పే స్థితి అయిందే, మరి కృష్ణుడు ఏమయ్యాడో అని అనుమానం పీకుతోంది, అయినా సరే నేను వెతుకొస్తానని బయలుదేరాడు.
వినుడింద్రప్రస్థ పురంబునకు నధీసుడు గవజ్రుపోడిమితో నేను నిచదా, మీరెల్ల అతడు మనుపంగా తొంటి ఎట్ల మనుడ చోటన్.
మహాత్ములారా, ఈ వజ్రుడు అటు ఇటు అవ్వకుండా చూడండి, ఎందుకు ఈ మాట చెబుతున్నాడు, అసలే యాదవులంతా చచ్చారు, ఉన్నవాడు కూడా ఏమైపోతాడో, ఓ గడ్డిపరక్కి చచ్చిపోయిన వాళ్ళు ఈ అంతఃపురంలో ఏమవుతారో, ఈ కుర్రాణ్ణి నేను వచ్చేదాకా కంటికి రెప్పలా కాపాడుకోండి, ఇంద్రప్రస్థానికి ఈ వజ్రుణ్ణి ఒక్కసారి పట్టాభిషిక్తుణ్ణి చేస్తే వీడు 108 ఏళ్ళకి తక్కువ కాకుండా బతుకుతాడు, అప్పటిదాకా వీడిని కాపాడాలి, వీడు పూర్వం శ్రీకృష్ణుడు మిమ్మల్ని రక్షించినట్టు రక్షిస్తాడు ఏ అని నచ్చజెప్పి అప్పటికప్పుడే మహావేగంగా బయలుదేరాడు. ఈలోపు హాహాకారాలు మొదలయ్యాయట, ఏమిటని చూసేసరికి వీళ్ళందరికీ ఇలా చెప్పి ఈ అర్జునుడు ప్రయాణం అయ్యే లోపు కూర్చున్నవాడు కూర్చున్నట్టే వసుదేవుడు శరీరం విడిచిపెట్టేశాడు. వసుదేవుడు వెనక సీట్లో కూర్చున్నట్టు అందరికీ అతీతంగా, ఆ కూర్చున్నంతసేపు కూడా ఆయన యోగి, కశ్యప ప్రజాపతి వసుదేవుడిగా పుట్టాడు, అదితి దేవకిగా పుట్టింది, అందుకే అర్జునుడు వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బందని అర్జునుడిగా ప్రయాణమే కొంచెం పొలిమేరకు కూడా వెళ్లకుండానే రెండు చేతులు నాభి దగ్గర చేర్చి ఎడమ చేతి మీద కుడి చేయి పెట్టుకుని అని ప్రాణవాయువుల్ని కుంభించి ఊర్ధముఖుడై ఉదానము అనే ప్రాణాన్ని బ్రహ్మరంధ్రం దగ్గర చేర్చి, ఈ బ్రహ్మరంధ్రం అంటారు ఇక్కడ శిరస్సు పైభాగం, అది పగలగొట్టుకుని శరీరం విడిచిపెట్టేశాడు. ఒక్క పెట్టున దేవకీ మొదలైన స్త్రీలు హాహాకారం చేశారు, అర్జునుడు మరలి వచ్చాడు. ఎంత ఆశ్చర్యకారం! ఈ రాత్రి తెల్లవారేలోపు బయలుదేరి వెడదాం అనుకున్నాను, ఈ తెల్లవారుజామున ప్రయాణమై కృష్ణుడిని చూద్దాం అనుకున్నాను, ఇక్కడ ఇలా అయిపోయింది అనుకున్నట్ట. తెల్ల తెల్ల వేగున్నప్పుడు వసుదేవుడు నిర్మల యోగ నిష్టమే నిలనిడి వర్జనీయ గతికే గిన్న తత్సదనాంతరం చలగిననేక రోదన విశేషములు ఔవసుదేవ వల్లభుల్ నలువురు నెమ్మిగూడి మరణం బునకై కయిసేసిరత్తరిన్. సరిగ్గా బ్రాహ్మీ ముహూర్తం అయిందిట అప్పటికి. ఈ మీటింగ్ అవ్వడం, అర్జునుడు ప్రయాణం అవ్వడానికి సిద్ధమవ్వడం, ఆ సమయంలో వసుదేవుడు నిర్మలమైన యోగనిష్టతో శరీరం అలా నేల మీదకి వాల్చేసి అత్యద్భుత ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడికి తండ్రి కదా మరి, అందుకని వెంటనే ఆయన శరీరం పట్టుకున్న అతని భార్యలు నలుగురు పక్కనే ఉన్నారు, దేవకి, రోహిణి, భద్ర, మదిర, ఈ నలుగురు ముఖ్య భార్యలు వసుదేవుడికి ఎప్పుడు కూడా ఉంటారు. ఒక్క కంసుడి చెరసాలలో ఉన్నప్పుడు మాత్రం దేవకి తప్ప తక్కిన వాళ్ళంతా వసుదేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, నందుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు. ఆ నలుగురు ఒక్కసారి ఆ శరీరాన్ని కౌగిలించుకున్నారు, దుఃఖించారు. వెంటనే దేవకీదేవి రోహిణికేసి తిరిగి, అక్క మనం దుఃఖించడం ఏమిటి, ఈ పరమాత్ముడు వెళ్ళిపోయాడు, ఇక మనం కూడా యోగాభ్యాసంతో అగ్నిలో ప్రవేశించో వెళ్ళిపోదాం అని వెంటనే అర్జున శవయాత్ర సిద్ధం చేయించు, చితి పేర్పించు, మేం కూడా భర్త శవంలో దూకేస్తాం అన్నారు. వెంటనే అర్జునుడు వసుదేవుడి శరీరాన్ని భక్తితో నమస్కరించి పవిత్ర జలాలతో స్నానం చేయించి ఒళ్ళంతా గంధం పూయించి ఆవునేతిని బాగా కాళ్ళ దగ్గర నుంచి శిరస్సు దాకా పట్టించి, పూర్వం శవయాత్రకు వెళ్లే ముందు ఆవునేయి కూడా పూసేవారు, దానివల్ల శవం శుభ్రంగా తగలబడుతుంది, దుర్వాసన రాదు, శవం చెడదు. ఆవునెయ్యి పూస్తే మాత్రం గ్యారంటీగా ఎంత పాపాత్ముడైనా నరకానికి మాత్రం వెళ్ళడు, ఇంక ఏ లోకానికి కడతాడో చెప్పలేము, ఆవునేతిలో ఆ శక్తి ఉంది కనుక. ఇప్పుడు డాల్డాలు వచ్చేసాయి కాబట్టి దరిద్రం ఎలా తగులడింది, కానీ అందుకే ఆవులు పెంచాలి అప్పుడప్పుడైనా. గోవులు లేకపోతే ఈ యాత్ర కొంతకాలానికి దుర్భరం అయిపోతుంది. ఆ తర్వాత మంచి అందమైన ఒక పల్లకీని ఊరేగింపుగా తీసుకొచ్చి అలంకారం చేయించి అందులో కూర్చోబెట్టాడు. అందరికీ రే బ్యాండ్ మేళాలు మోయించుకుంటూ నడవండి అన్నాడు, మంగళధ్వనులు తప్ప అమంగళధ్వనులు ఉండరాదు మన నగరంలో అని అన్నారు. చాలామందికి తెలియదు కానీ సామవేదం చదివేవారు పూర్వం భారతంలో, ఎవరు చచ్చిపోయినా సరే సామవేదం పఠించారని చెప్పారు. చూడండి ఒకసారి మొత్తం భారతంలో కనీసం ఒక 6 సార్లు వస్తుంది. ఇప్పుడు వసుదేవుడి శవాన్ని కూడా ఊరేగిస్తున్నప్పుడు సామవేదాన్ని చదువుతూ ఉండగా ఈ రోహిణి, దేవకి, భద్ర, మదిర అని పేర్లు కలిగిన భార్యలు అనుసరించారు. అక్కడికి వెళ్ళి చితి మీద పడుకోబెట్టారు, పెద్ద చితి, దానిలో కమ్మని నెగి కుండలు కుండలు పోయించేశాడు అర్జునుడు. ఆ నేతి కుండలతో పాటు అగ్ని ప్రజ్వరిల్లింది. ఈ నలుగురు చితికి నమస్కరించి ప్రదక్షిణ చేసి అందులో దూకారు. చూస్తూ ఉండగా నిమేష మాత్రాలు అందరూ దివ్య శరీరాలతో పైకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బంధువుల శరీరాలన్నీ వెతకడం కోసం బయలుదేరదామని కొంతమందిని వెంట పెట్టుకుని ఈ ప్రయాణం ఏమిటో కృష్ణుడిని బలరాముడిని వెతుకుదామంటే ఆటంకం, ఎప్పుడు చూసినా ఆటంకం వస్తోంది ఈ కాశ్యాపట్లోనే. అందుకని కొంతమంది బంధువుల్ని దారుకుండి వెంట పెట్టుకుని క్రమంగా ఈ సముద్ర తీరానికి వచ్చాడు అర్జునుడు. అయ్యే బాబు, ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలు, సాత్యకి, ప్రజ్యుమురుడు, కృతవర్మ, అనిరుద్ధుడు, సాంబుడు ఇలాంటి వాళ్ళు, గదుడు, చారుదేష్ణుడు, ఒకళ్ళను మించిన పరాక్రమం కలిగిన వాళ్ళు, నాలుకలు తెగిలిపోయి, తలకాయలు తెగిపోయి, కాళ్ళు తెగిపోయి, కొట్టుకు చచ్చిపోయి, తలలు పగిలిపోయి అస్తవ్యస్తంగా పడున్నారట. ఇంకా వీళ్ళని చూచి ఆడవాళ్ళు, మగవాళ్ళు, భార్యలంతా వచ్చేశారు, తల్లిదండ్రులు మిగిలిన వాళ్ళు, ముసలాళ్ళు వచ్చారు. ఇంకా మిగిలింది ఎవరు, ముసలాళ్ళు మిగిలిపోయారు, రిటైర్ అయిపోయి 25 ఏళ్లుగా పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు, ఇంకా మరీ బాలురు ఆడవాళ్ళు, వీళ్ళు తప్ప పరాక్రమం కలిగిన పురుషుడు ఒక్కళ్ళేడంతా చచ్చిపోయారు. అందుకని ఈ మిగిలిన వాళ్ళు వెతుక్కుని వెతుక్కుని, అయ్యో కొడుక అని ఏడ్చే తల్లిదండ్రులు, నాన్న అని ఏడ్చే చిన్నపిల్లలు, ఏమండో ఏమండి అని ఏడ్చే ఆడవాళ్ళు, వీళ్ల గగ్గోలుతోటి నిండిపోయింది అంటే సముద్రపు ఘోష కంటే ఈ ఘోష ఎక్కువైపోయింది అన్నారు. ఈ భయంకర ఘోష. అర్జునుడు ఇప్పుడు ప్రస్తుతం దుఃఖం వల్ల లాభం లేదు, అయిపోయింది ఆ స్థాయి, గుండె కర్కశం రాయి అయిపోయింది. అందుకని లేవండి అని అందరినీ పేరు పేరున లేపి దహన కార్యక్రమాలు వరసగా చితులు పేర్పించేశాడు, అందరినీ దహనం చేయించేశాడు వరసగా. ఇందులో కొంతమంది ఆడవాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు సహగమనం చేశారు, ఎక్కువ మందికి ధైర్యం లేదు, అలా ఉండిపోయారు. ఆ తర్వాత ఏం చెప్పాడు, నాయనలారా, మీరంతా వెనక్కి పండి అని దారుకుండి పిలిచి ద్వారకా నగరానికి వెళ్ళండి. అసలు ఇక్కడ మీరు ఈ ఏడవడం కాదు, అక్కడ ప్రమాదకరంగా ఉంది పరిస్థితి, సముద్రుడు ముంచెత్తే కాలం దగ్గరకు వచ్చింది, ఏడ్చేలోపు మనం కూడా ఏడుపులు పాలైపోతాం, నేను బలరామకృష్ణులు ఎక్కడున్నారో వెతుకుతాను అని కొంతమంది బంధువులతోటి బలరామకృష్ణులు వెతకడానికి బయలుదేరి దారుకుణ్ణి ఈ చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని అందరినీ కూడా ద్వారకకి వెనక్కి పంపేశాడు. నేను రాగానే ప్రయాణానికి ఏ ముహూర్తంలో వస్తే ఆ ముహూర్తంలో బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండండి, మూటా ముల్లే నగలు నాణ్యాలు ఏనుగులు గుర్రాలు అన్ని ప్రయాణానికి సిద్ధం చేయించండి అంతే అని చెప్పి వాళ్ళని పంపేశాడు. కొద్ది మంది బంధువులతో బయలుదేరాడు. ఈ పరిస్థితిలో ఆయనకు అనుమానం వచ్చింది, కృష్ణుడు ఉన్నాడా లేడా, ఉంటే నా మనస్సు ఎంత కకావికలం అవ్వదు, నా ఉల్లం ఇనుమా రాయా, లేకపోతే ఇన్ని దుఃఖాలు చూసి కూడా ఇంకా బతికుందంటే ఛీ, ఇది ఇనుముతోటో బండరాయితోటో చెయ్యబడి ఉంటుంది, ఇంత దుర్భర స్థితి ఎవరికీ ఉండరాదు. అయినా శ్రీకృష్ణుడు నన్ను నమ్మి ఈ కర్మకాండల బాధ్యత అప్పగించటం వల్ల మనస్సుని రాయి చేసుకుని అందరికీ కర్మకాండలు చేయిస్తున్నాను అనుకుంటూ, భగవంతుడి దేవులు వాళ్ళిద్దరన్నా ప్రాణంతో కనపడితే బాగుండురా దేవుడా అనుకుంటూ వెతికాడు. ఎక్కడా కనపడటంలా. కొంత దూరం పోయాక ఒక్కసారి గుర్తొచ్చింది, ఆ కృష్ణుడికి మరణవార్త బలరా వసుదేవుడి మరణవార్త చెప్పడం కాదు, కృష్ణుడి మరణవార్త నేను చూడవలసి వస్తుంది, వినవలసి వస్తుంది. గాంధారి తీవ్ర క్రోధంతో ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో దిక్కులేని చోట చచ్చిపోతావు అని శాపం పెట్టింది. అయిపోయింది, ఆ శాపం తగిలేసే ఉంటుంది, దేవుడా ఈ హృదయం ఒక్కసారి ఆగిపోతున్నది అనుకుంటూ బంధువుల్ని ఎటు పెడదాం అంటే ఈ అర్జునుడి దుఃఖం చూడలేకపోయారట బంధువులు కూడా. అందుకని దారి తప్పుతున్నావు, అడవుల్లో పిచ్చి పిచ్చికని తిరుగుతున్నావు అని కూడా చెప్పట్లా. అక్కడలా రాత్రంతా తిరుగుతూనే ఉన్నాడు పాపం, దిక్కుతోచక ఎటు తిరుగుతున్నాడో తెలియదు, తిరిగిన చోటికే తిరుగుతాడు, వచ్చిన చోటికే వస్తాడు, ఎటు పెడుతున్నాడో తెలియదు, అడవి అయిపోయింది అది, చీకటి అయిపోయింది, క్రమంగా నానా బాధలు పడుతున్నట్ట. వివిధ చింతారూప విధులు చిత్తం మున్న పార గాంధారి శాపం బుతెరగు తల్లచి అయ్యవ్వ అతడు ఎగ్గతం పుచోట నరయ దిక్కెవ్వరునులేని ఎట్టి తెగుట వందగలవాడుగా పల్క వద్ద నుండి వింటిన కట నిప్పును చెదలంటు నొక్కో. మాయిదారి గాంధారి, మా కృష్ణుడి పక్క నుండి ఆ శాపం నేను విన్నానే, నీకు తీవ్రమైన క్రోధం వచ్చి వెనక ముందు చూడకుండా అనంత పురుషోత్తముణ్ణి శపించావు, ఎగ్గలంపు చోట దిక్కులేని చోట అనాథగా చచ్చిపోతాడన్నావు ఒంటరిగా. అది ఇప్పుడు చచ్చిపోతాడేమో కృష్ణుడు, కానీ మళ్ళీ రావనుకుంటున్నాడు. నిప్పును చెదలంటు నొక్కో, నిప్పుని చెదపడుతుందా, శ్రీకృష్ణుడిని మృత్యు అంటుతుందా, బోడి గాంధారి శాపం ఆయన అంటుతుందా? అంటదే. ఈ నిప్పును చెదలంటదొక్క అనేది రెండు రకాలుగా అన్వయం చేయాలి. ఈ శాపం కృష్ణుడికి తగులుతుందా, ఆయన భగవంతుడు నిప్పులాంటి వాడు అని ఒక ఎత్తు. గాంధారి పరమ పతివ్రత, కృష్ణుడి భక్తురాలే, అప్పుడు కోపం వచ్చి తిట్టిన ఆవిడ మాట నిప్పు, ఆ మాట వ్యర్థమవుతుందా అంటే గాంధారి శాపం నిప్పులాంటిది కనుక అది వ్యర్థం కాదు, దానికి చెదలంటావు అని ఇంకొక అర్థం. ఈ రెండూ చెప్పుకోకపోతే ప్రమాదం ఇక్కడ అది. అందుకని ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఒక బోయేవాడు తగిలాడు. ఎవరా తెగ తిరుగుతున్నారు, రాత్రంతా నేను మిమ్మల్ని చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను, మీ వెనకే తిరుగుతున్నాను, మీరు ఎవరి కోసం తిరుగుతున్నారన్నట్టు. అప్పటిదాకా వీడు చూస్తున్నట్టు కూడా వాళ్ళకి తెలియట్లా బుర్ర పని చేయట్లేదు. మా కృష్ణుడు నీలమేఘఛాయ శరీరుడు పరమసుందరుడు, ఆయన అక్కడ ఒక చోట చెట్టు కింద మొన్న చూశాను, మరి ఇప్పుడున్నాడో లేదో రండి అని తీసుకెళ్తే దూరం నుంచి అర్థమైపోయింది అర్జునుడికి, పడిపోయి ఉన్నాడు ఆయన. దుర్వాసుడి శాపం తలుచుకొని అక్కడికి వెళ్ళి ఆ శరీరాన్ని చూచి, అహో కోటి సూర్యప్రభా భాసమానమై నీలమేఘఛాయ శరీరంతో ఉండే ఈ పవిత్ర దేహం ప్రాణం విడిచిపెట్టి కూడా ప్రాణం ఉన్నట్టే కనబడుతోంది, నేను దుఃఖించనా, పొంగిపోనా, అవికృతమును రుచిరమునై అవయవములు నిదురవోయినప్పటి క్రియనుండ వరలు కృష్ణుని దేహంబు అవిరత చక్షురభిముఖత ఆలోకించన్. ఎక్కడ వికృతత్వం పొందలేదట. సాధారణంగా ఒక రెండు రోజులు గడిచిపోతే శవం ఏమైపోవాలి, కుళ్ళిపోవటం, వాసన రావడం, ఎండిపోవడం ఇలా ఉంటాయి, ఏమీ లేదు. శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడంటే అలా దర్జాగా ఒరిగి చెట్టు దగ్గర యోగ నిద్రలోకి వెళ్ళినట్టున్నాడు, ఏ మాత్రం వికృతత్వం లేదు. రుచిరమునై మహాకాంతి అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోతోంది. అవయవములు నిదురవోయినప్పటి క్రియన్, నిద్రపోతున్న వాడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఆయన. అటువంటి కృష్ణుడి దేహం కళ్ళతో చూశాడు, అమాంతంగా కౌగిట్లోకి తీసుకున్నాడు, ఘోర దుఃఖం అనుభవించాడు. ప్రభు చారుమంగళ విగ్రహం ఇది, నీలమేఘం దీనిని తిరస్కరిస్తూ ఉంటుంది. చారు లక్షణ లక్షిత ముఖ పాద గొల్ఫ జారు జంఘోరు కఠినాభి మధ్యోదురుడు సాదరుడు కంఠసూత్ర కటి సూత్రహార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషణుడు అయిన నీవు ఇలా నిద్రపోతున్నట్టుగా నేల మీద పడిపోయావా? ఈ ప్రకృతి దద్దరిల్లదే, సముద్రం ఉప్పొంగదేమి, ఆకాశం నేలని అంటదేమి, ఈ రూపాన్ని చూచి కూడా ఇంకా నేను ప్రాణం ఎలా విడిచిపెట్టడం లేదు. కాలం ఇంత వికృతమైనదా, ఇంత భయంకరమైనదా, ఇప్పుడు అర్థమవుతున్నది. కాలమే గొప్పది, ఆ కాలమే కృష్ణస్వరూపం. ఈ భగవంతుడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా భగవంతుడిని ధ్యానం చేసేట దుఃఖంతో కూడా శాంతాకారుడైన పరమాత్మని శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృధ్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. ఇప్పుడు కర్తవ్యం ఏమిటి? ఈ పరమాత్ముడి శరీరాన్ని ద్వారకా నగరానికి పట్టుకెడితే ఆడవాళ్లు ఏడుపుల్లో పడిపోతారు, దాంతో మన కర్తవ్యం ఇంకో రకంగా మారిపోతుంది. అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి? ద్వారక నుంచి మన ఇక్కడికి వచ్చి ద్వారకని ముంచెత్తే కాలం ఎంత అని లెక్కడితే రేపు సూర్యోదయానికి ద్వారకని సముద్రుడు ముంచేస్తాడు. ఇప్పటికి లెక్క తెలిపోయింది, అంటే రేపు ఉదయమే. ఈ సమయంలో కృష్ణుడి శరీరాన్ని ద్వారకకి పట్టుకెడితే ఆడవాళ్లు ఏడుస్తూ ఈ సంస్కారాలు గందరగోళంలో పడితే సూర్యోదయం అయిపోదా? అప్పుడు మొత్తం ద్వారకంతా కొట్టుకుపోతే అందరూ చచ్చిపోతారు. చచ్చిపోయిన వాళ్ళని వెనక్కి తేలేం, కానీ వీళ్లతో తక్కిన వాళ్ళని చచ్చేవాళ్ళలాగా చెయ్యలేం. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మరునాడు యగుట మరునాడ యగుట లెస్సగ నెరిగే ఎనుండపుడు వేడి ఎడలిన దీప్తుల్ తొరగలిగొన్న పశ్చిమగిరి చరికి నన్నతి దూరమున్న విశదుడైతోచన్. బంధువులారా, తెల్లవారితేనే ద్వారకా నగర ధ్వంసం. అందులో సూర్యుడు ఇప్పుడు వేడి తగ్గిపోతూ పడమరకి దిగుతున్నాడు, అంటే సూర్యాస్తమయం. ఇంకా మనకి మిగిలిందేముంది? సూర్యాస్తమయం నుంచి రాత్రిలోపు ద్వారకకు వెళ్ళాలి, తెల్లారేలోపు మనం బయటపడాలి. ఇంకా సమయం లేదు. అందువల్ల ఎవరికీ ఇక్కడ వీళ్ళు చచ్చిపోయిన విషయం చెప్పద్దు, మనం నా ఆజ్ఞ లేకుండా ఈ వార్త ఎవరికీ చెప్పద్దు అని చకచక శ్రీకృష్ణ పరమాత్మ శరీరాన్ని అక్కడ కనిపించిన కట్టెల మీద పడుకోబెట్టేసి కేవలం 20-30 నిమిషాల్లో దహన సంస్కారం చేసేశాడు. అహో ప్రభు, నీ దివ్యమంగళ విగ్రహాన్ని ఇలాగా అగ్నిలోకి విడిచిపెడుతున్నాను, అగ్నిని అగ్ని ఎలా స్వీకరిస్తుందో స్వీకరించుగాక అని పరమ దుఃఖం. కానీ జ్ఞానం ఏకకాలంలో ఒక పక్కన దుఃఖం, నిర్వికారం. ఇప్పుడు బలరాముడు ఏమయ్యాడని చూస్తే మరో చెట్టు కింద బలరాముడు కనబడ్డాడు. అసలు నిజానికి ముందు అన్నగారిని తర్వాత తమ్ముడిని తగలబెట్టాలి, కానీ అలా కాకుండా ఎందుకు చేశాడంటే ఎప్పుడూ శ్రీకృష్ణుడే సర్వలోకాలకి మూల సాక్షి, బలరాముడు తమ్ముడి కింద లెక్క. పుట్టడం నుంచి ఆయన దేవతాస్వరూపం గనక, అందువల్ల అలనాడు రాముడి తర్వాత లక్ష్మణుడా అన్నట్టుగా శ్రీకృష్ణుడి శరీరం దగ్ధమయ్యాక అప్పుడు బలరాముడి శరీరాన్ని కూడా చితిపేర్చి దగ్ధం చేసేశాడు. నిజానికి అగ్నిలో ప్రవేశపెట్టగానే ఆ శవాలు తగలబడలేదట, అందరూ చూస్తూ ఉండగా అదృశ్యమైపోయి విచిత్రాకారంలో గడిపోయి ఆ ఊరికే చితి మీద పెట్టారు కాబట్టి బంధువులు తగలబెట్టాం అనుకున్నారు. పరమాత్మ దివ్యమంగళ విగ్రహం ఎవరికీ కంటికి కనిపించకుండా ఏమయ్యిందో కూడా అవ్వలేదు, అంత విచిత్రంగా అయిపోయింది. కేవలం అర్జునుడికి ఆ భాగ్యం కలగజేయడానికే ఆ శరీరములు మాత్రం దర్శనమిచ్చాయి. హుటాహుటిన 2 గంటల లోపు ప్రయాణం చేసి ద్వారకా నగరానికి చేరిపోయాడు. అంత వేగంగా అర్జునుడి జీవితంలో ఎప్పుడూ ప్రయాణం చేయలేదు. నాయనలారా, లేవండి లేవండి, ఇక సమయం దగ్గరకు వచ్చేసింది, మహాభయంకర ప్రళయం రాబోతున్నది అని రాత్రికి రాత్రే ఈ వార్త ఎవరికి చెప్పలేదు. చెబితే ప్రమాదం కనుక అందరినీ మూటలు ముల్లెలు సర్ది చేయించేశాడు. ఏనుగుల్ని సిద్ధం చేశారు. గుర్రాలు, లొట్టెపెట్టెలు, రథాలు మిగిలినవి, వాటిల్లో నగలు, నాణ్యాలు భవిష్యత్తు కావాలి గనక, ద్వారకలో మిగిలిపోయిన కొన్ని రకాల విత్తనాలు, గోధుమ విత్తనాలు, చేమదుంపలు, అవి ఇవి ఇవి కూడా మళ్ళీ సిద్ధం చేయించాలి. పంటలు భవిష్యత్తు ఉండాలి గనక. ఎంత జాగ్రత్త! ఇంత దుఃఖంలో మానవ మాత్రుడు చేయలేడు కాబట్టి నరుడే ఈ పని చేయగలడన్నాడు. ధృతి అంటారు దీనిని. ఇన్ని నాశనమైన ఆత్మస్థైర్యంతో చెయ్యవలసిన పని మాత్రం మర్చిపోకుండా చెయ్యగలిగిన వాడు ధృతి కలిగిన వాడు. అటువంటి ధృతి కలిగిన పుణ్యాత్ముడు అర్జునుడు అన్నీ చేయించాడు. ఇంకా సూర్యోదయానికి ఒక్క గంట ఉందనగా ద్వారకానగరం దాటి ఆ సముద్రంలోంచి బయటకొచ్చారు. సముద్రం మధ్యలో ఉంటుంది ద్వారక. సముద్రమునకు ద్వారకకి మధ్యలో పెద్ద వంతెన ఉంటుంది, హౌరా బ్రిడ్జి లాంటిది. దాని నుంచి అన్నీ బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చాడు. క్రమంగా సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించడం మొదలుపెట్టాడు. సప్తాశ్వరథవారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఆయన అందరూ సూర్యభగవానుడికి నమస్కరించారు. అప్పుడు జరిగింది ఆశ్చర్యం. ఇమ్మెయి నరుండు సకల జనం వెడల ఇనుడు పూర్వ నగమెక్కెను వేగము నముంచుకొని నగరము పయోరాశి భరత రాజవరేణ్య. ఈ విధంగా అర్జునుడు సకల జనాన్ని బయటికి జాగ్రత్తగా తీసుకొచ్చాడు, ఒక్క పెట్టని కూడా వదలకుండా. ఆ సమయంలో తూర్పు కొండెక్కాడు పరమ పూజ్యుడు భానుడు. ఎర్రని కిరణాలతో అలా వచ్చిందో లేదో సూర్యకిరణం పైకి ఆకాశానికి పెద్ద బ్రహ్మాండమైన ఘోష ఉద్భవిల్లిందట. మామూలు ఘోష కాదు, ప్రళయకాల ఘోష, మేఘ గర్జన. మహాగర్జన చేసుకుంటూ సముద్రం నాలుగు వేపుల చుట్టూ తా పైకి లేచిపోయింది. ఉవ్వెత్తున 18 తాడు చెట్లు పైకి లేచిపోయింది. ఏకంగా అక్కడ కూడా 18, భారతం 18 పర్వాలాగా అంత తాడి చెట్లు పైకి లేచిపోయి ఉప్పొంగిపోయి మొత్తం నగరం అంతా కిందకి ఢామ్మని కిందకి దిగిపోయింది. ఒక్క క్షణకాలం ఆ ఘోష వింటూ పౌరులంతా నడుస్తున్న వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు ఏమిట్రానని. చూస్తుంటే తాళ 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 ప్రమాణములో సముద్రం పైకి లేచిపోయి మొత్తం నగరాన్ని కిందకి దింపేసింది. వననిధి పురంబు ముంపగా మనుజేశ్వర ఎల్ల జనులు మరలబడి కనుంగొనిరి అద్భుత రసపూరంబున పెన్నిట్ట తమ చిత్తములు మునుగంగన్. సముద్రం ఇలా పొంగిపోయి ముంచేయగానే ఈ జనులు వెనక్కి తిరిగి చూసి ఒక్క క్షణం మామూలు కాదు, ఆశ్చర్య రసంలో మునిగిపోయారు. వీళ్ళు ఆశ్చర్యంలో మునిగారు, నగరం సముద్రంలో మునిగింది, మొత్తం మీద మునిగిపోయారు. ఎందుకంత ఆశ్చర్యమో తెలుసా? అందరికీ గుండెకాయలు ఏమయ్యి ఉంటాయో ఆలోచించండి. ఒక్క క్షణం కనుక మనం రావడం ఆలస్యం అయ్యి ఉంటే ఏమైపోయేవాళ్ళం, ఈ నగరంతో పాటు ఎక్కడికి దిగిపోయేవాళ్ళం. ఓరి దేవుడా, ఈ నరుడు మనల్ని కరుణాస్వరూపుడే అందరినీ బయటికి తీసుకొచ్చాడు. మన కళ్ళ ముందు ఓ పడవలోంచి దిగ్గానే పడవ నదిలో మునిగిపోతే అప్పుడు ఏమనుకుంటాడు ఎవడన్నా? విమానం దిగ్గానే విమానం కూలిపోతే ఏమనుకుంటారు? అలా అయిపోయింది. మా అదృష్టం అంటే దిగేవ అలా అయిపోయిందని వాళ్ళంతా అందుకే ఏదో చెప్పని అద్భుత రసంలో మునిగిపోయారు. ఆ తర్వాత వీళ్ళందరినీ వెంట పెట్టుకుని కురుక్షేత్రం గుండా రావాలి. హస్తినాపురానికి ఇంద్రప్రస్థానికి వెళ్ళాలంటే హస్తినాపురం ఇంద్రప్రస్థం పక్కపక్క జంట అని చెప్పాను కదా, ట్విన్ సిటీస్ లాంటివి. ఇంద్రప్రస్థం అంటే ఇప్పుడు న్యూఢిల్లీ, హస్తిన అంటే ఓల్డ్ ఢిల్లీ. నా పురాణం ఎంత గొప్పతో చూడండి. ఏ పాపాలో చేసినటువంటి ఆ పిల్లులు కూడా వినడానికి వస్తున్నాయి, ఈ ఏగలు దోమలు కూడా వినడానికి వస్తున్నాయి. వీటికి కూడా ఏదో ఉంది, పూర్వజన్మలో యాదవులతోలాగా చచ్చిపోయి దురదృష్టవశాత్తు ఇలా పుట్టిన పురుగులు ఇవి. ఇవన్నీ విని తరించిపోతున్నాయి అన్నమాట పాపం. ఇప్పుడు అర్జునుడు అందులో ముసలివాళ్ళు, చిన్నపిల్లలు, వజ్రుడు కూడా కుర్రాడు. ఇంత చేసి వజ్రుడు ఎంత ఉంటాడు ఇప్పుడు? 36 గడిచింది భారత యుద్ధం అయ్యి అప్పటికి, అంతే కదా. అంటే పరీక్షిత్తుకి కూడా 36 రన్నింగ్లో ఉన్నాడు, 36th year ఉన్నాడు పరీక్షిత్ ఇప్పుడు. ఆ పరీక్షిత్తు అనిరుద్ధుడు ఒక ఈడు వాళ్ళు, అనిరుద్ధుడు కొడుకు ఇతడు. అనిరుద్ధుడికి కూడా లేకలేక పుట్టాడు. ఇంచుమించుగా 14-15 లోపు ఉంటాయి. కుర్రాడు ఇంకా మంచి బలమైన దృఢమైన శరీరము కాదు, వ్యాయామము లేదు. తక్కిన వాళ్ళు శిశువులు, స్త్రీలు, వృద్ధులు, అందులో వైధవ్యం పొందిన వాళ్ళు. రుక్మిణి మొదలైనటువంటి శ్రీకృష్ణుడి భార్యలు ఒక పక్కన, బలరాముడి భార్యలు రేవతి లాంటి వాళ్ళు కొంతమంది, వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరు అక్కడ, మంచి బలము లేదు. ఆ సమయంలో వీళ్ళందరినీ వెంట పెట్టుకుని ఆ అరణ్య మార్గాల గుండా కురుక్షేత్రం కేసి ప్రయాణమై వస్తూ ఉంటే, మంచి చిక్కని చక్కని శరీరాలు కలిగిన, నల్లని శరీరాలతో ఉన్న పెద్ద పెద్ద లావైన దుబ్బుల్లాంటి మేసాలు కలిగిన బోయేవాళ్ళు చూశారు. దొంగలు వీళ్ళు, దారి కాచి దోచుకునే బోయేవాళ్ళు. ఒకప్పుడు అర్జునుడు వీళ్లలో కొంతమందిని చంపి బ్రాహ్మడికి గుర్రాన్ని ఆవునిచ్చాడు. మనం ఆ విషయం ఆదిపర్వంలో చెప్పుకున్నాం. వాడి వంశస్థులు వీళ్ళంతా, ఒరే బలే దొరికాడరా ఇన్నాళ్ళటికి అర్జునుడు ఒంటరిగా, వీడు వీరుడని విన్నాం, వీడొక్కడు తప్ప ఇక్కడ యుద్ధం చేయగలిగే మొనగాడు ఎవడూ లేడు, ఇందులో చాలామంది ఆడాడు, ఆడాడు మెగడ నిండా నగలు, ఏనుగులు నిండా నగలు, ఒంటెల నిండా నగలు, ఎక్కడ చూసినా డబ్బే, ఈ డబ్బంతా దోచేసుకుంటే ఇక మన జీవితకాలంలో దొంగతనం అక్కర్లేదు, హాయిగా బతికేచ్చు మనం, ఈ డబ్బులన్నీ దోచేసుకుంటే హాయిగా భవిష్యత్తులో కలియుగంలో పోటీ చేసేయచ్చు, మనం కూడా పార్టీ పెట్టేసి శుభ్రంగా సీట్లు కొట్టేయచ్చు, ఈ డబ్బు కొల్లగొట్టేద్దామని దొంగలు వచ్చేశారు. వాళ్ళలో ఒకడన్నట్ట, ఎవరన్నా యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారేమో చూడండి రా అన్నట్ట. ఎవడన్నాడు, కవ్వడ్డి ఒక్కడ కంటిరే చివ్వన చేరు దమ్మి తండు చేడపడగా ఇందెవ్వరు కడంగలేరు, ఇవి త్రెవ్వి పడిన ధనములెరిగి తిమి లోతెల్ల. ఇక్కడ ఉన్నవాళ్ళలో అర్జునుడు ఒక్కడే, ఇతన్ని మనందరం కలిసి మన బలంతో పడగొట్టేశాం అనుకోండి, ఇంకెవ్వరూ ఇక్కడ యుద్ధం చేయగలిగేవాళ్ళు ఒక్కళ్ళు లేరు, కాబట్టి ఇక్కడికి దగ్గరకు వచ్చి యుద్ధం చేసేవాళ్ళు లేరు. ఇంక ఈ డబ్బంతా త్రెవ్విపడిన ధనములు, అంటే మనకు అధీనమైన డబ్బే, ఇదంతా మందే, ఈ అర్జునుడు ఒక్కడిని ఎదుర్కోగలిగితే అనగానే వెంటనే ఆక్రమణ నరుచుకుంటూ దూకేశారు. మంచి కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళు, పోయేవాళ్ళు దాదాపు 2-3 వేల మంది. వీళ్ళు ఎంతమంది ఉన్నా ఎక్కువ మంది ఆడవాళ్ళు అయిపోవడంతో వచ్చిన తిప్పలన్నమాట. చుట్టూతో వచ్చి మీద పడిపోతూ ఉంటే వెంటనే ఈ కుర్రాళ్ళు వాళ్ళు గగ్గోలు పెడుతున్నారట. ఆడవాళ్ళు అతి కష్టపడి ఊ అంటున్నారు. ఈ లోప అర్జునుడు, ఒరే ఎవర్రా మీరు, ఈ అర్జునుడి పరాక్రమం మీకు తెలియదా, ఇదిగో గాండీవం అనగానే, ఒరే వాడి మాట పట్టించుకోకండి రా, ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరో మరి తెలియదా, బాలురు వృద్ధులు చుండి ఆలమునకు కడగ నొక్కడయినను లేడు, ఈ స్త్రీలను బొదువుదమనుచును నేల అవిసి మూగినట్లు నిర్భరభంగిన్. బాలురు వృద్ధులే, ఇక్కడ యుద్ధానికి వచ్చి మనని జయించగలిగే పరాక్రమం ఎవరి దగ్గర ఉంది, ఈ స్త్రీలందరినీ పట్టుకుపోదాం, భలే అందంగా కూడా ఉన్నారు, యవ్వనంలో ఉన్నారు, వీళ్ళకి దిక్కులు కూడా లేనట్టున్నారు మొగుళ్ళు అనుకుంటూ నేల అంతా పూర్తిగా ఈనిందా అన్నట్టుగా వచ్చి చుట్టముట్టేశారు వాళ్ళు. ఈ విధంగా వచ్చేయగానే అర్జునుడు ఆగ్రహోదగ్రుడైపోయాడు. వెంటనే తీవ్రమైన గాండీవం ఎత్తి బాణాలు వేశాట. ఆశ్చర్యం, అర్జునుడి బాణం దెబ్బ తగిలి మామూలు దొంగాడు బతకగలడా, ఈ బాణం తగిలి ఒంటి మీద ఉన్న చర్మమును ఎంత ఛేదించలేకపోయాట బాణాలు. వాళ్ళ శరీరము గట్టిగా ఉందన్నాడు, దృఢంగా ఉందట, కవచంలో ఉందట వాడి శరీరం. ఆ నల్లని దుబ్బుల్లో ఉన్న శరీరానికి తగిలి బాణం కింద పడిపోయింది, తోలు పై భాగమును కూడా ఛేదించలేకపోయాయి అని తెలుగులో కూడా తిక్కన గారు అనువాదం చేశారు. ఆశ్చర్యం, పైగా వాళ్ళు ఈ బాణం తగిలితే ఏమిట్రా పురుగు తగిలినట్టుంది అని ఇలా తోసేసి కిందకి, నేను పురుగును దొరికినట్టుగా, ఏ పెసగి ఎట్ల పాపాత్మక మగు కిరాత వల్ల ముసగ్మగ్రాటోపమున కవిసి వివిధ ధనాపహరణమాచరింపను ఆరంభించాను. అస్సలు అర్జునుడిని పట్టించుకోకుండా పూచిక పుల్లని తీసేసినట్టుగా, ఈ మొక్కడి మొగతో యుద్ధమేమిటి దోచుకోండి అని బంగారాలు నగలు మెడల్లో ఉన్న గొలుసులు లాగేస్తున్నారు, చెవులు కొన్న దుద్దులు మొత్తం చెవి కన్నాలతో పాటు పీకేశారు, చేతి గాజులు లాగేస్తున్నారు, ముక్కు పడకలు పీకేస్తున్నారు, ముక్కు పడకలు కూడా డేంజర్ ఒక్కోసారి ముక్కుతో పాటు పీకేశారు వాళ్ళకంగా, ఈ విధంగా కోసేసి మరీ లాగేసుకోవడం మొదలెట్టారు. ఇంకా అర్జునుడికి ఆశ్చర్యం కలిగింది, బాణాలు టపా టపా కొట్టాడు, ఏమీ తగలడంలా, ఓరి వీళ్ళ దుంపలు తెగ వీళ్ళని చంపాలనుకున్నట్ట. అప్పుడు వాళ్ళేమన్నారో తెలుసా, ఏమా పరాక్రమవంతుడివా, ఏది కొట్ట కొట్టరా కొట్ట అన్నాడు ఒకడు వచ్చేలాగా. ఈ అర్జునుడు నిజంగా వాడు అలానగానే గుండెకాయ కేసి అల్లూరి సీతారామరాజులా చూపించాడు దొంగబీనుకు కూడా, ఈ గుండెకాయ మీద కొట్టాడు బాణం. అబ్బే ఆబోయలు నిర్భరమతులై బేభత్సుపై కవియ అతడు మహాస్త్ర ప్రాబల్యంబును మెరయుటత బుద్ధి తలచి మంత్రతతి తోపమికి. ఎంత నిర్భయంగా వాళ్ళంటే బాణంతో కొట్టిన ఆ గుండెకాయకి తగిలి కింద పడిపోతున్నాయి, అవి ఏదో చిన్న మల్లె పువ్వో లిల్లీ పువ్వుతో కొట్టినట్టుగా ఉంది వాడికి, దాంతో రెచ్చిపోయి వచ్చారు. ఛీ, ఇప్పుడు ఇలా వీళ్లతో మామూలు యుద్ధం చేయకూడదు, గుర్తొచ్చింది మా గురువుగారు ఇంకా మహానుభావులు ఎంతోమంది మంత్రాలు ఇచ్చారు, అస్త్రాలున్నాయి, శివుడిచ్చిన పాశుపతం ఉంది అనుకుని వెంటనే గాండీవం ఎత్తి అని మొదలెట్టాడు. బ్రహ్మాస్త్రం గుర్తుకు రాలేదు. ఇదేంట్రా బాబు, ఎంత రిటైర్ అయిపోతే మాత్రం జ్ఞాపక శక్తి ఎక్కువ నాకు, బ్రహ్మాస్త్ర మంత్రం గుర్తుకు రావటం లేదేంటి అని దుఃఖం వచ్చి ఆగ్నేయాస్త్రం చదివాడు. అసలు ఏ మంత్రము గుర్తుకు రావట్లా, అసలు అస్త్రములన్నీ అవి కూడా గుర్తుకు రావట్లేదట. ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, బ్రహ్మాస్త్రం, పాశుపతం, ఈ పేర్లు కూడా గుర్తుకు రావట్లేదు. మాయదారి కాలం ఇలా అయిపోతుందన్నమాట. మీరు చూసారలేదు, కొంతమంది మంచం మీద పడుకుని చివరి రోజుల్లో పెళ్ళాన్ని కూడా నువ్వెవరు అడుగుతాడు, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటారు వాళ్ళు. పిచ్చెక్కితే ఎలా ఉంటుంది, కాల ప్రభావం ఇది. ఇది ఇప్పుడు వీడు చూపిస్తున్నాడు. తా బుద్ధి తలంచి మంత్రతతితోప మీకి మంత్రములేమీ గుర్తుకు రావట్లేదు. అప్పుడు కిరాతులు మంత్రం మరిచిపోయాడు అనుకుని మీదకు దూకి ఆడవాళ్ళు పట్టుకుపోతున్నారట. ఇంకా అర్జునుడికి చివరికి మిగిలింది ఒకటే, మామూలు బాణాలతో కొట్టేనా కాపాడదాం అని ఆ మామూలు బాణాలతో కొడితే అమ్ములు పొదులు బాణములు అయిపోయాయి. ఏటీఎం కార్డు పెడితే డబ్బులు అయిపోయినట్టుగా ఉన్న డబ్బులు లాగేస్తే అక్షయ తూణీరములు అర్జునుడివి. అగ్నిహోత్రుడు గాండీవంతో పాటుగా రెండు అమ్ముల పొదులు ఇచ్చాడు, ఇటు ఇటు పెట్టుకో, నువ్వు ఎన్ని బాణములు తీసినా మళ్ళీ బాణములు వస్తాయన్నాడు. ఇప్పుడు పరమాత్ముడు కృష్ణుడు లేకపోతే బాణాలు అయిపోయాయి. ఏమి బాణాలు లేవు. పాపం చివరికి ఏం చేశాడో తెలుసా, రుక్మిణి మొదలైన స్త్రీలనన్నా రక్షిద్దాం అని ఈ చేతిలో గాండీవం పుచ్చుకుని కనిపించిన వాడిని కనిపించినట్టు నాలుగు బాధి ఈ పెద్దవాళ్ళ జోలికి రాకుండా కాపాడేట. గాండీవం దెబ్బకు మాత్రం కొంచెం దెబ్బలు తగిలేవాళ్ళకి, దాంతో ఇటు రాకుండా పోయాను. ఆయన కాపాడింది కేవలం శ్రీకృష్ణుడి పత్నుల్ని, బలరాముడి పత్నుల్ని, ఇంకొద్ది మంది పతివ్రతల్ని, తక్కిన ఆడవాళ్ళందరినీ వాళ్ళు ఇద్దరేసి ముగ్గురేసిన సంకలం వేసేసుకుని రథాలు ఎక్కించేసుకుని మొత్తం బంగారంతో దొళ్లదోపుగా వెళ్ళిపోయారు. ముసలాళ్ళని పిల్లల్ని వదిలిపెట్టేశారు. మూడంతుల భాగం ధనం, కొంతమంది ఆడవాళ్ళని కూడా దిక్కులేని వాళ్ళని ఎత్తుపోయినట్టు ఎత్తుపోయినట్టు పోయేవాళ్ళు. కృష్ణుడితో తిరిగిన 16,000 మంది భార్యల్లో కూడా కొంతమంది కూడా పోయారు చివరికి అలాగా. ఎందుకంటే కృష్ణుడి పరమాత్మని నమ్మకపోవటం వల్ల. ఇది గుర్తుపెట్టుకోండి, ఏ వెకిలి మనిషి అయినా నేను నమ్మను, కృష్ణుడిని నమ్మను, భారతాన్ని నమ్మను, ఈ మహిమల్ని నమ్మనంటే వాడి బతికి ఇప్పటికే అలా అన్నవాళ్ళ పెళ్ళాలు వెళ్ళిపోతున్నారు, నేను చూస్తున్నాను, నాకు తెలుసు. ఇంకా భవిష్యత్తులో కూడా దురదృష్టం పట్టుకుంటుంది. ఈ మాట అన్నానని ఏమనుకోకండి, ఎందుకంటే అత్యద్భుతమైన ఒక దివ్య గ్రంథరాజాన్ని నమ్మకపోతే వాడి జీవితం అటువంటి వ్యర్థం అన్నమాట. ఇది లేకపోతే శ్రీకృష్ణుడి భార్యలు ఎత్తుపోయేటట్టు కొంతమందిని కూడా అలా పోయేవాళ్ళు వెళ్ళిపోయారు. మానసిక దుఃఖంతో కుళ్ళిపోయి ఛీ ఇలా అయిపోయింది అనుకుని అతి కష్టం మీద వీళ్ళందరినీ వెంట పెట్టుకుని మహానుభావుడు కురుక్షేత్రం చేరాడు, ఆ ధర్మక్షేత్రం. అందరి చేత తర్పణాలు ఇప్పించాడు. నాయన కృతవర్మ కుమారా, ఇలా రా, మీ నాన్నని సాత్యకి చంపాడని మనస్సులో పెట్టుకోకు, అది కర్మయోగం. ఇదిగో మాకు 5 పురాలు చాలా ఇష్టం, మీకు తెలిసే ఉంటుంది. మాకు 5 ఊళ్ళు ఇమ్మని అడిగారు కదా పాండవులు, 5 ఊళ్ళల్లో మృత్తికావతం, సారస్వతవతం లేక సరస్వతీపురం, వారణావతం, ఇంద్రప్రస్థం, దీంతో కలిపి ఇంకొక ఊరు, అది వాళ్ళ అన్నది. ఈ ఇందులో మృత్తికావతం అనే పురం నీకు ఇస్తున్నానని వాడిని అక్కడికి పంపించేసి సాత్యకి కొడుకుని పిలిపించాడు. కృతవర్మ కొడుకుకి మృత్తికావతం ఇచ్చాడు, సాత్యకి కొడుకుని కురుక్షేత్రం తీరంలో. ఇప్పుడు మనం ఏమంటున్నాం, కురుక్షేత్రానికి దగ్గరలో ఉన్న ప్రాంతాన్ని కూడా కురుక్షేత్రం అని అంటారు. అక్కడ సరస్వతీ నగరం అనేవారు పూర్వం. ఆ సరస్వతీ నగరాన్ని అతనికి ఇచ్చాడు, అతన్ని రాజుని చేశాడు. ఇంకా వజ్రుడిని ఇంద్రప్రస్థానికి తీసుకొచ్చాడు, అక్కడికి రాజును చేశాడు. అక్రూరుడి భార్యలు కొడుకులు అక్కడే ఉన్నారు. నాయన, ఈ అక్రూరుడి భార్యల్ని కొడుకుల్ని నువ్వు రక్షించు వజ్రా అనిపిస్తే మేము ఇక్కడ ఉండలేము, ఎందుకంటే ఇప్పటికే ఈ వృష్ణి వంశం వాళ్ళకి భోజ వంశం వాళ్ళకి తగాద వచ్చింది, ఈ శాఖాభేదం ఎప్పట్లో పోదు, మేము ఉండలేమని వాళ్ళు వెళ్ళిపోయారు. చూడండి కర్మ, అన్ని తప్పిద్దామని అర్జునుడు అనుకుంటే ఒక్కసారి ఈ శాఖకి మాకు తగాద వచ్చింది, ఇక మేము కలవం అన్నారు. ఇది కలి ప్రభావం అంటే. అందుకని అక్రూరుడి ఎంత గొప్పవాడు, అతని భార్యలును కొడుకులు మాత్రం ఈ కృష్ణుడి మనవడైన అనిరుద్ధుడి కొడుకైన వజ్రుడి దగ్గర ఉండడానికి ఇష్టపడక వెళ్ళిపోయారట. అర్జునుడు కూడా ఏం ఆపల, ఎందుకు ఆపడం అనవసరం, ఎవరి మనస్సులు వాళ్ళు అనుకున్నాడు, వదిలేశాడు. అప్పుడు చెప్పాడు బలరాముడి భార్యలని కృష్ణుడి పత్నుల్ని పిలిచి, అమ్మల్లారా మీకు చెప్పకుండా దాచాను, నన్ను క్షమించండి, ఎందుకంటే తెల్లవారితే సముద్రం ద్వారకని ముంచేస్తుంది, కృష్ణుడి మరణం చెబితే అందరూ అక్కడ ఏడుస్తారు, కర్మకాండలు అంటారు, మీకు చెప్పకుండా శవాలు తగలయ్యడం అన్యాయమే, కానీ ఇది చెయ్యకపోతే మొత్తం యాదవ లోకమే నాశమవుతుంది, అందుకని ఈ పని చేసినందుకు నన్ను క్షమించండి అని ఒక క్షణం దుఃఖించి స్త్రీలు తర్వాత ధైర్యం తెచ్చుకుని, నీవు ఎంత ఉదాత్తుడివయ్యా, నీ వల్ల కదా మా నగరం ఈ పౌరులతో అయినా మిగిలింది కనీసం, కానీ ఇంకొక్కటే, మమ్మల్ని మాత్రం కడ తెరిచేయన్నారట. అమ్మ, ఆ మాట అంటే దుఃఖంగా ఉంది. కృష్ణుడిలాగే మిమ్మల్ని కూడా నెత్తిమీద పెట్టుకుతూ వస్తాను. ఎంత అన్యాయం చేస్తారో మీరు కూడా వెళ్ళిపోతే ఎలాగా?
వినుడీ తప్పున దోషము దనుకకయుండంగ నన్ను దయతో చూడుండను చూ, ఇలా చాగి మృక్కిన కని అందరు నెత్తి అతని గారవ మెసగను.
ఈ తప్పు నన్ను క్షమించండి, మీ భర్తల గురించి చెప్పకుండా మరణం దాచేంతకాలం మిమ్మల్ని అన్యాయం చేశాను, నన్ను దయతో చూడండి అని కాళ్ళ మీద పడి చాగిలబడ్డాడు రుక్మిణీదేవి జగన్మాతకి, సత్యభామకి. వాళ్ళు ఎంతో గౌరవంతో పైకెత్తి పరమపుణ్యాత్ముడివి, అస్సలు దోషం లేదు నీలో, కానీ ఇంకా ధర్మ ప్రకారం మేము అవతారం చాలించాలి, చితిపేర్పించన్నారు. అర్జునుడు తప్పనిసరే ఒక అద్భుతమైన పెద్ద గుండం ఏర్పాటు చేశాడు. రుక్మిణి లాంటి కొంతమంది అందులో దూకారు. సత్యభామ, నేను తపస్సుకు వెళ్ళిపోతానని కొంతమందిని వెంట పెట్టుకుని కురుక్షేత్రం దాటి హిమాలయ పర్వత ప్రాంగణంలో హరిద్వారం హృషీకేశం దాటి వెళ్ళిపోయి తపస్సు చేసి శరీరం విడిచిపెట్టేసింది. తక్కిన వాళ్లలో తపస్సుకు వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయారు, సంస్కారం అయిపోయి దహనం అయిపోయిన వాళ్ళు అయిపోయారు. అందరినీ ఈ విధంగా పంపించేశాడు. ఇంకా ఇప్పుడు మిగిలిందేమిటి?
అఖిల బంధు జనం బుల్లనాప్త జన్నుల అర్హవాక్య ప్రయుక్తి నోరార్చి ఉచిత మారణామంత్రితుల చేసి అశ్రులురులబోయ నా క్రీడి సాత్యవతేయుగురిచి.
ఇలా అందరినీ బంధువుల్ని నిలబెట్టవలసిన చోట నిలబెట్టాడు. ఆప్తజనులకి మాట్లాడవలసిన మాటలు మాట్లాడాడు. ఓదార్చవలసిన వాళ్ళని ఓదార్చాడు. కర్మకాండలు చేయించవలసిన చోట చేయించాడు. ఏ ఏ పనులన్నీ కూడా నిశ్చింతగా చేసేశాడు. అప్పటిదాకా అదుపులో పెట్టుకున్న దుఃఖం ఎక్కువైపోయింది, ఇక తట్టుకోలేకపోయాడు. ఈ కురుక్షేత్రం నుంచి మళ్ళీ గంగాద్వారానికి వెళ్ళిపోయాడు, హరిద్వారానికి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం వేదవ్యాసుడు అక్కడ తపస్సు చేసుకుంటున్నట్టు ఈ ఘటన జరుగుతున్నప్పుడు. అందుకని గంగాద్వారం దగ్గర ఉన్న వేదవ్యాసుని ఆశ్రమానికి వెళ్ళి ఆయనకు ఎదురుగుండా కూర్చుని కాళ్ళు దండం పెట్టి నమస్కరించాడు. వ్యాసుడు అర్జునుడిని కాసేపు అలా చూస్తున్నాడు, పట్టించుకోలేదట. కొంతసేపు పోయాక చూచి, అరే ఆశ్చర్యంగా ఉంది, నువ్వు అర్జునుడివి కదా అన్నట్ట. ఇంతకంటే విచిత్రం ఏమైనా ఉంటుందా? వేదవ్యాసుడు అర్జునుడిని గుర్తించడానికి ఎదురుగుండా కూర్చున్నవాడిని పావు గంట పట్టింది. దాన్ని బట్టి అర్జునుడు ఎలా అయిపోయాడో రూపం ఆలోచించండి.
అంబహనీయ విద్యానిధి జరంగన తన్ని పిలిచి తన సమీపంబునను నీచి తద్వదనము కనుంగొని నిన్నెరుగంగా రాదు.
అయ్యో నాయన, నిన్ను గుర్తుపట్టలేకపోయాను రా, ఎరుగంగా రాదన్నట్టు నువ్వెవరో తెలుసుకోలేకపోయాను కాసేపటిదాకా అని ఆ మహనీయ విద్యానిధి తన ఎదురుగుండా చేతులు కట్టుకుని కన్నీళ్లు కారుస్తూ బక్క చిక్కి శల్యమైపోయి దుర్భర వేదన అనుభవిస్తున్న నరుణ్ణి దగ్గరికి తీసుకున్నాడు. ముఖం చూశాడు. ఇలా అయిపోయేమేమిటి అర్జున?
వెడ్డముగంబై నదిది ఏమీ విజయ, వెడ్డముగంబై నదిది ఏను విజయ, ఎట్టకేలకెరిగితి ఇది ఏమి కినుక వడమి వధమునకు నయోగ్యుండగువాని చంపితే పరాజితుడైతే నీ తెరగు జపుమా.
ఇది వ్యాసునికి తెలియక, ఆయన శ్రీకృష్ణ స్వరూపుడు, కాలం అనుకూలించకపోతే మనుషులు ఎలా గుర్తించడానికి వీలు లేకుండా అయిపోతారో చెప్పడానికి అలా అని, నాయన నిన్ను అసలు నేను గ్రహించలేకపోయాను, ముఖం ఇంత పాలిపోయి నల్లగా అయిపోయింది ఏమిటి, వికృతం అయిపోయింది ఏమిటి, అసలు నువ్వు విజయుడు అంటే ఎవరు నమ్మరు. ఆ మాట విజయ శబ్దం వాడాడు. ఇప్పుడు అపజయం అయిపోయింది అతనికి. అందుకని అవిజయ అనలేక దెప్పడం లాంటిది, కాలం ఇలాంటిదని చెప్పి, విజయ ఎట్టకేలకెరిగితి, చాలాసేపటికి చూశాను నేను, నేను ఇప్పటికి గుర్తుపెట్టాను. కొంపతీసి కోపావేశానికి లోనై చంపకూడని వాడిని ఎవరినైనా చంపావా లేక యుద్ధరంగంలో ఓడిపోయావా, ఏం జరిగింది ఇంత దారుణంగా ఉన్నావు అని అడిగితే అప్పటికి కాసేపటికాగి,
అన్నవుడు నాతడిట్టులను అమ్మహితాత్మని తోడ పద్మలోచనుడు నవాంబుద ప్రతిమ చారుతను లసితుండు దేవకీ తనయుడు రామదేవుడును తానును మేను దొరంగిపోయే ఏమనగలదు ఎల్ల యాదవులు ఆరడివోయిరి సంయమీశ్వరా.
అప్పుడు ఆయన కంఠాన్ని సవరించుకుని గద్గతమైపోతూ ఉండగా, ఓ మహితాత్మ నీకు తెలియందేముంది, ఈ సృష్టిలో మరొక దివ్యమంగళ విగ్రహాన్ని, అటువంటి విగ్రహాన్ని చూడగలమా? ఎటువంటిది? శ్రీకృష్ణుడి విగ్రహం లాంటి విగ్రహాన్ని, తామర పువ్వు రేకులు లాంటి కళ్ళు, నవాంబుద ప్రతిమ, కొత్త మేఘంలాగా, వర్షాకాలంలో కొత్తగా కనబడే మేఘాలు చాలా నల్లగా అందంగా ఉంటాయి, అలాంటి నీలమేఘఛాయ శరీరంతో తళతళలాడిపోయే స్వామి, దేవకీ పుత్రుడు, రామ బలరాముడికి అన్నయ్య, స్వచ్ఛమైన పవిత్రమైన సుందరమైన తన శరీరాన్ని అన్నగారితో పాటు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన విడిచిపెట్టడం ఏమిటి? యాదవులు ఆరడిపోయి వ్యర్థంగా కొట్టుకు చచ్చిపోయారు. స్వామి యుద్ధంలో సోలములు దిగిన, అస్త్రములు దిగిన లెక్క చెయ్యని వీరులకి గడ్డి పరకలకి చచ్చిపోవడం ఏమిటో ఆశ్చర్యంగా ఉంది. గడ్డి దెబ్బకి చచ్చిపోయారు, గడ్డిలా రాలిపోయారు, ఎండు గడ్డి పరకలు ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోయారు గాలికి. దారిలో నన్ను బోయలు ఎదిరించారు, తుచ్చులైన బోయలు. నాతో యుద్ధం చేయటం ఏమిటో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. ఘన్నతర్ర బాహు శక్తియునుగాండివ శక్తియో అస్త్రశక్తియున్ మనమున నచ్చి అప్పుడు మునినాథ కడంగి తినట్టకేళ్లకు అద్ధనువు గుణంబుగూర్చి తిను దగ్గరత బాహుల లేకయుండే అస్త్ర నికర మంత్ర తంత్రములు సంస్మృతి పొందక ఏమి చెప్పుదును. తండ్రి, వేదవ్యాస మహర్షి, నేను ఈ దుఃఖాన్ని ఇప్పుడు తట్టుకోలేక గంగానదిలో నా శరీరాన్ని కలిపేసుకుందామా అనిపిస్తూ ఏడుస్తూ నీ దగ్గరకు వచ్చాను. ఎటువంటిది నా బాహుశక్తి? నివాత కవచ కాలకేయాదుల్ని 3 కోట్ల మందిని 14,000 మందిని విడివిడిగా సముద్రంలో దాక్కున్న రాక్షసుల్ని సంహరించాను. 18 అక్షౌహిణీయుల సైన్యంతో చేరి ఒక్కణ్ణి త్రిగర్త దేశాధిపతుణ్ణి సుశర్మని తుక్కు కింద చంపిపారేశాను. హేమహేమీల్ని చంపాను. అదిగాక అశ్వమేధ యాగానికి నేను ఒక్కడే వెళ్ళాను. అటువంటి నా గాంధీవ శక్తి, అస్త్రశక్తి, అసలు నన్ను ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు గాంధీవి గాంధీవి అని, అది ఇప్పుడు నాకు పనికి రాకుండా పోయింది. నా గాంధీవ శక్తి అస్త్రశక్తి వ్యర్థమైపోయింది. చివరికి అతి కష్టం మీద ధనుస్సుకి బాణం ఎక్కువ పెట్టాను. ఈ శక్తి ఉదగ్రత బాహువుల లేకయుండే, పూర్వం నా బాహువులకి మంచి చురుకుదనం బలం ఉండేది, ఇప్పుడు ఆ బాహువుల్లో శక్తి లేదు. గాంధీవానికి అల్లెతాడు కూర్చలేకపోయాను, బాణం ఎక్కువ పెట్టలేకపోయాను, చేతులు ఎప్పెట్టాయి. ఇవన్నీ పక్కన పెట్టు, ఆ అస్త్రాలు మంత్రతంత్రాలు ఏవి గుర్తు రాలేదు నాకు. సమయానికి పాశుపతం వంటి అస్త్రాలన్నీ శివుడిచ్చినవి కూడా మర్చిపోయాను. గురు శారద్వత కుంభభవాదులు ఇచ్చిన అత్యద్భుతమైన మంత్రాలన్నీ మర్చిపోయాను. బోయల్ల సంహృతికి ప్రకృతి సాయక సంపాతనములు చాలవే అని ఏనేయ దొడగ దొన్నలు చన్నట్టులై ఉండే ఒకండు చేయున్నది లేదయ్యం. బోయే వాళ్ల బలానికి నా దివ్యశక్తి అంతా నశించిపోయింది. అవును, మంత్రశక్తులు లేకపోతేనే నా బాణములతో చంపలేనా? ఇవి తక్కువ బాణాలా? గాంధీవం లేదా? అక్షయతుణీరాలు లేవా అని బోయల్ని చంపడానికి ప్రాకృతిక బాణాలు, సహజ బాణాలు వేశాను. ఈ బాణములు కూడా వాళ్ళకి తగిలి పూచిక పుల్లలైపోయాయి. దొనలు చెనటులు అయ్యి ఉండే, దొనలు అంటే అమ్ములపొదులు, అవి కూడా వ్యర్థమైపోయాయి. ఒక్క బాణం లేకుండా పోయింది. ఇంక నేనేం చేయను? అందుకే నా ముఖం ఇలా అయిపోయింది. ఇక నా కర్తవ్యం ఏమిటి? నన్ను ఏం చేయమంటావు తండ్రి అని కాళ్ళు పుచ్చుకుని ఈ కన్నీళ్లతో కడిగితే, అప్పుడు ఆయన అర్జునుడి శిరస్సు మీద చేయి పెట్టి ఓదార్చి ఇలా అన్నాడు. అన్న విన్ని అమ్మకాముని క్రీడికిట్లను సంయమి దత్తోగ్రశాప నిహతి నఖిల యాదవులున్నట్లైరి దానికి నడలంగ పని లేదు హరియరుంగుమున్న ఆ సంక్షయమన్న. నాయన, మహానుభావులైన ఋషులు పెట్టిన ఘోర శాపమది, దానికే యాదవులంతా సర్వనాశనమైపోయారు. దానికి బాధపడవలసిన అవసరం లేదు. ఇది శ్రీకృష్ణుడికి తెలియదనుకుంటున్నావా? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు విశ్వవ్యాపకుడైన విష్ణువు అంతా ఎరిగి కూడా ఈ యాదవులు అహంకరించి రేపు పొద్దున్న భవిష్యత్తులో నే శరీరం విడిచిపెట్టి అవతారం సాధిస్తే లోకాన్ని పీడిస్తారని తెలిసి ఒక ముళ్ళు కాల్లో దిగితే తీయడానికి ఇంకో ముళ్ళు అవసరం గనక లోకంలో ఉన్న పాపాత్ములు చంపడానికి ఈ ముళ్ళును కిందకి దింపి మళ్ళీ ఈ ముళ్ళును కూడా తీవ్రకి తానే నాశనం చేసి పట్టుకుపోయాడు. ఈ విధంగా రెండింటిని, అటు శత్రుబలాన్ని ఆత్మబలాన్ని ఉపసంహరించుకుని వెళ్ళాడు. ఆయనకి తెలియదా ఈ ఋషుల శాపం? ఆయనకి ఈ ఋషుల శాపం ఒక లెక్క. చెప్పెదవిను ప్రాప్తకాలం బగు పనికి నడ్డపడనేల అని ఆత్మభావించి
అతడుపేక్షాపరుడై ఉండెగాక. మూడు భవనములు అన్యథాత్వంబు పొందచేయ జాలువాడు కణ్వాదుల శాప ముడుప శక్తి లేకుండానే అవశ్యంబు భావి అయిన ఎదిగాన యదునాశమయ్యదువే. నాయనా, అవ్వవలసిన పని తానే కాలం అనే రూపంతో ఉండి ఈ కాలాన్ని దగ్గరికి తెచ్చుకుని ఇదిలా జరపాలి అని నిర్ణయించుకున్నాడు. అందుకే తాను అడ్డపడకూడదని ఆత్మలో భావించాడు, ఉపేక్షించాడు. మూడు లోకాలు సృష్టించేవాడు, వాటిని ఎలా కావాలంటే అటు తిప్పగలిగేవాడు, సమస్త లోకాలని కనుసన్నలతో సృష్టించి నాశనం చేసుకునేవాడు, సృష్టిస్థితిలయములు చేసే త్రిమూర్త్యాత్మకుడైన పరమాత్మ, అసలు అన్నిటికీ అతీతంగా ఉండేవాడు, ప్రపంచ ప్రళయకాలంలో కూడా తన దివ్యశక్తితో మెరిసేవాడు, ఈ కణ్వాదుల శాపాన్ని ఆ మాత్రం ఆపలేడా? ఇది అవశ్యం భావి అయి తీరాలి. అందుకే యాదవ నాశనం అయ్యింది. నీకు తెలియందేముంది ఇక్కడ అత్యద్భుతమైన పద్యాలు, ఏ పద్యం వదలకుండా అందుకే చివరి పద్యాలు నాలుగు కూడా చెప్పేస్తున్నాను అన్నమాట. నీవన్నీ చేయ, నీవన్నీ చేయ, నీవలని నెయ్యమునన్ కృపను అన్య సైన్యమున్ తావధియుంచు సోలధరతాస్ఫురణం వ్యసగంగ ముందర దేవుడు దానిగాల్చు భవదీయ సమల్చిత దృష్టియున్నినున్ కావడ ఆమురాంతకుడు కాల విపర్యయమావహిల్లుటన్.
నువ్వు యుద్ధం చేశావు కౌరవ పాండవ సమరంలో, నువ్వు ఎవరి మీదకైనా బాణం ఎక్కుపెట్టి వేయగానే నీకు వరమిచ్చి నిన్ను అనుగ్రహించి అక్కడ శివుడిగా పాశుపతమిచ్చిన శివుడు ఆయనే, ఇక్కడ కృష్ణుడిగా నీ పక్కనున్నవాడు ఆయనే, బ్రహ్మగా ఉన్నది తానే. నీవు బాణం వేయగానే దానిమీద శివరూపంలో శూలం పుచ్చుకున్నాడు. తావధియించు శూల ధరతాస్ఫురణ బెసకంగా శూలం పుచ్చుకుని నువ్వు బాణం వేయగానే ఆ శూలంతో అవతలవాడిని పొడిచేవాడు. ఆ తర్వాత వాడిని నువ్వు వేసిన బాణం తగిలేది, నువ్వు చంపేవని అందరూ అనుకున్నారు, కానీ చంపింది ఆయన. ఇది కూడా నీకు తెలుసు. అందుకే ఏమన్నాడు, దాని కాంచు భవదీయ సమంచిత దృష్టియున్, నీ దివ్యశక్తి దాన్ని చూస్తూనే ఉంది, ఎప్పటికప్పుడు నువ్వు ఆ విషయం నన్ను అడిగావు. అయినా ఆనాడు నిన్ను కాపాడి శత్రువుల మీదకి బాణం నువ్వు వేస్తే తాను చంపి నీ బాణమునకు శక్తి కలిగించిన పుణ్యాత్ముడు కావడా, ఇప్పుడు కాపాడలా. ఎందుకంటే కాలం అలా జరగాలి, ఇది కాల విపర్యయం. ఇప్పుడు ఆయన కాపాడకూడదు, తన శరీరాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాడు ఇక నీ వెనకాతలుండి దొంగలను కొడతాడా? కొంతమంది స్త్రీలలో శ్రీకృష్ణుడి ఎడల సరి అయిన భక్తి లేకపోవటం వల్లే వాళ్ళు దొంగల పాలయ్యారు, గుర్తుపెట్టుకో. అంచేత ఎవరికి ఏ యోగం ఉందో ఆ యోగం భూమి మీద వాళ్ళు చేసిన తపస్సు వాళ్ళ పుణ్యం పాపమే. పుణ్యం ఉన్నవాళ్ళు ఒక రకంగా వెళ్ళారు, ఆ పుణ్యం లేనివాడు ఇంకో రకంగా వెళ్ళాడు. భగవంతుడితో కూడా ఉన్నవాళ్ళంతా పుణ్యాత్ములు అనుకోకండి, భారతం చెప్పేవాళ్ళందరికీ భారతం మీద భక్తి ఉందనుకోకండి, భారతం డబ్బులు కోసం చెప్పే మూర్ఖులు కూడా ఉంటారు, భారతాన్ని భక్తితో ఉపాసించే వాళ్ళు ఉంటారు. అలాగే కృష్ణుడితో ఉండి కృష్ణుడు ఆలయంలో ఉండి కృష్ణుడు వెంట తిరిగినా కొంతమందికి ఆ భక్తి లేదు. అందుకే దొంగళ్ళు వచ్చి కొట్టి ఎత్తుకుపోవడం ఏంటి అదే ఆడాలని, ఎందుకు ఎత్తుకుపోతారు? నిజంగా ఆయన మీద భక్తి ఉంటే వాళ్ళు తీసుకెళ్లగలరా? ఇదంతా కాల విపర్యయం సంకల్పమాయినది. ధరణి భరంబువాపనవతారమునుందిన విష్ణుడు అత్యరంగరుదుగా నిర్వహించి అజరామర నిష్కళ నిర్వికార భాస్వర నిజ సత్పదంబు ఉపశాంతి పరుండయి పొందే దానికి కురుకులవర్య శోకమున కుందుదురే మిమిబోటి బోధనుల్. నీలాంటి జ్ఞానులకి నేను చెప్పాలా? అందుకే బోధనుడవు నువ్వు, అంటే నువ్వు బ్రహ్మజ్ఞానం కలిగిన వాడి. ఈ భూమండలం మీద అధర్మం పెరగగా ఈ అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని సంస్థాపన చెయ్యడం కోసం బ్రహ్మదేవుడు భూదేవి దేవతలు కలిసి ప్రార్థించగా ఆనాడు వరమిచ్చి దేవకీ వసుదేవుల గర్భంలో జన్మించి నంద యశోదల దగ్గర పెరిగి ఈ అఖిల భూభారాన్నంతటిని కౌరవ పాండవ సమరం అనే వంకతో నాశనం చేసి యాదవ కులాన్ని విధ్వంసం చేయించుకుని మళ్లీ తిరిగి దివ్యమంగళ విగ్రహంలో లీనమైపోయాడా వాసుదేవుడు, అనంతుడు, పరమాత్ముడు, పురుషోత్తముడు, అవ్యయుడు, అజరుడు, అమరామరుడు ఆయన. అటువంటి పరమాత్ముడి పురుషోత్తముడి గురించి తలుచుకుని భక్తితో నమస్కరించి ఆయన అనుగ్రహం పొందడమే తప్ప, ఆయన సంకల్పమని భావించడమే తప్ప జీవి అన్నవాడెవడో దుఃఖం పొందరాదు. ఏది ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. అవనీ భారము వాపిత హరికి తోడై భీమ సహాయ గౌరవ దుర్దాంత పరాక్రమంబున కృతార్థత్వంబునంజేసి అస్త్రవితానంబును నిన్ను వాసిత నియం దైవ ప్రకారజ్ఞ నీదు వరిష్ఠాచరణంబునన్ సురలు సంతోషించిరపోరులన్. ఇక నువ్వు అడుగుతున్నావు అస్త్రాలు ఎందుకు వెళ్ళిపోయాయని. అస్త్రములు కూడా దేవతాస్వరూపాలే, అవన్నీ శ్రీకృష్ణుడు కార్యం కోసం నీకు పంపాడు. భూమండల భారం తగ్గించడానికి శ్రీకృష్ణుడు భీముడు అనే ఇద్దరు నీ కూడా సహాయంగా ఎలా ఉన్నారో భూభారానికి ఇక్కడ చెప్పాడు. హరి భీముడు కూడా నీకు తోడు. దీంతో పాటుగా ఈ అస్త్రములు కూడా దివ్య రూపంతో నీ దగ్గరకు వచ్చాయి. అవి పనులు అయిపోయాయి, ఇక చావలసిన వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి అస్త్రాలకు ఇక నీ దగ్గర ఉండవలసిన అవసరం లేదు. అందుకే అస్త్రవితానంబును నిన్ను వాసిచని అని. అస్త్రాలు వాటికి ఉన్న మంత్రములు ఈ కవదనలు వెళ్ళిపోయాయి, అక్షయ తూణీరాలు వెళ్ళిపోయాయి. దైవ ప్రకారజ్ఞ అని సంబోధన, దైవ లీల నీకు తెలియదా, దేవుడు ఎలా నడుపుతాడో అది తెలుసున్నవాడు ఎందుకు ఏడుస్తావు అని చెప్పడనమాట. ఇంకా నీవు చేసిన పనులకి దేవతలు కూడా సంతోషించారు. యుద్ధరంగంలో నీలో ధర్మం ఉన్నది, భక్తి ఉన్నది, కారణ జన్ముడవు. ఇక నువ్వన్నీ విడిచిపెట్టేయి, దీన్ని మన మనస్సులోంచి తీసి పక్కన పారేయి. వెళ్ళి శ్రీకృష్ణుడి ఆజ్ఞ ఏమిటో మనస్సులో పెట్టుకుని ధర్మరాజు దగ్గరికి వెళ్ళి వాడు గుర్తుపెట్టుకో. ఇంతకాలం నీ ఘనత అనుకుంటున్నావేమో, ప్రతి వ్యక్తికి టైం వస్తే ఎంత సన్నాసినే పైకి వస్తాడు. మనం చూస్తూనే ఉంటాం కదా, నిన్నటిదాకా ఏదో ఉద్యోగం చేసుకుంటున్నవాడు కూడా ఫ్యాక్టరీలోనో ఇంకో చోట లేకపోతే బియ్యం అమ్ముకునేవాడు హఠాత్తుగా ఉపన్యాసం చెప్పేయచ్చు పరమాత్మ అనుగ్రహం ఉంటే. వాడు అనుగ్రహం ఉంటే మోకం కరో అతి వాచాలం ఆ మాట చెప్పాడు ఇక్కడ. బలమును బుద్ధియు చేవయు అలఘుమతి ఉల్లసిల్లు అగుకాలమునన్. మన బలం, మన బుద్ధి, మన పరాక్రమం, మన తెలివితేటలు, మన కార్యం సరి అయిన కాలం వస్తే, కలిసొచ్చే కాలం వస్తే పనిచేస్తాయి. కాబట్టి అంత కాలమే అనుకో, ఆ కాలమే పురుషోత్తముడు పరమాత్మ అనుకో, వాడు అనుగ్రహం ఉంది అన్నీ పనిచేసాయనుకో. పొలియున్ కాల విపర్యయ కలనంబున బుధుల కుబ్బు కలకయు కలదే. కాల విపర్యయంతో కలిసిరానప్పుడు, దశ బాలేనప్పుడు ఇవన్నీ కూడా నశిస్తాయి. అందుకని దుర్దశ వచ్చినప్పుడు దుఃఖించక, అలాగని పనులు మానేసి ఇంట్లో ఏడుస్తూ కూర్చోక, తమ కర్తవ్యం చేసుకుంటూ సుఖం కలిగినా దుఃఖం కలిగినా సమానంగా భావించాలి. ఇదంతా పరమాత్మ అనుగ్రహంతో నువ్వు బతికావు, ఆయనే శరీరం విడిచిపెట్టాక ఇంక నీకేం పని చేస్తాయి ఇవి అని చేత మారు మాట్లాడక. జ్ఞానివి పండితుడవు గనక కలక దుఃఖము ఉబ్బు సంతోషం రెండింటికి అతీతంగా ఉండు, సుఖ దుఃఖాలకి ద్వంద్వాతీతాలకు అయిపో. కాలమూలంబు సర్వంబుగాన దీనికొండు తలపులు దక్కి మీరొత్తమంపు గతికి చనుడు నిశ్చింత వికారతనులు విడిచి ఆర్యజనంబులు వినుతి చేయ. ఈ జగత్తంతా కాలస్వరూపం, ఆ కాలమే కృష్ణుడు, కాలోస్మి అని చెప్పుకున్నాడు అందుకే ఆయన. ఈ జగత్తంతా పరమకాలస్వరూపమైన కృష్ణుడి పరమాత్ముని యొక్క లీలాని గ్రహించు, తక్కిన ఆలోచనలన్నీ విడిచిపెట్టేయి. మీరు కూడా ఇంకొండద్దు, ఉత్తమ గతికి వెళ్ళిపోండి. చెప్పాడు మీరు ఉత్తమంపు గతికి జనుడు నిశ్చింత వికారతనులు విడిచి, పైగా చింత లేకుండా విడిచిపెట్టండి. ఏ బాధ లేకుండా, మీ మనస్సులో దుఃఖం లేకుండా, మీ శరీరం కూడా హాయిగా విడిచిపెట్టేయండి. ఆర్యజనంబులు వినుతి చేయ. మహాత్ములైన పండితులందరూ మిమ్మల్ని స్తుతించేలాగా మోక్షానికి వెళ్ళిపోండి అని చెప్పడంతో ఈ మౌసల పర్వం పూర్తవుతుంది. ఇంక రేపటి నుంచి వరుసగా మీకు ఈ మహాప్రస్థాన స్వర్గారోహణ పర్వములనే బుజ్జి బుజ్జి పర్వములు కూడా పురాణ రూపంలో అందజేయబడతాయి. పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు ఈ పూట మనల్ని అనుగ్రహించాడు. ఆ పరమాత్ముడు సర్వాంతర్యామి అయినా తాత్కాలికంగా కొంతకాలం పాటు ఇక్కడ జీవించి మళ్లీ తిరిగి తన ఆత్మని శ్రీమన్నారాయణ శరీరంలో కలిపాడు. దానికి తగినట్టుగానే ఇవాళ శ్రీకృష్ణ విగ్రహాన్ని పూజించాం. ఒక అమ్మాయికైతే ఇవాళ పొద్దుట కృష్ణుడు పూనేశాడు కూడా. డాక్టర్ గారు చెబుతారు అమ్మాయి ఎప్పుడు మాట్లాడేది కదట, మరి ఆ అమ్మాయికి కూడా విజృంభణ వచ్చిందంటే అది పరమాత్మ లీల. పరమాత్ముడు ఇవాళ చల్లగా అట్టే పెట్టాడు, ఏ ఇబ్బంది లేకుండా. వర్షం వచ్చి ప్రోగ్రాం ఆగుతుందేమో అని కొందరు భయపడ్డారు, కానీ తుంపరులు ఆనాడు కృష్ణుడు శరీరం విడిచిపెడితే ఎలా పడ్డాయో అంత మాత్రమే పడ్డాయి. కృష్ణుడు శరీరం విడిచిపెట్టారని వ్యవహారరీత్యా అంటారు అనకూడదు, అవతారం పరిసమాప్తి చేసి మూల విరాట్ అయ్యాడు ఆయన. ఈ అద్భుత ఘట్టం మిమ్మల్ని కాపాడుగాక అంటూ శ్రీకృష్ణ పరమాత్మకి పూజ చేసినటువంటి ఆ పూజాక్షతలు వెళ్ళేటప్పుడు అందరూ కూడా కాసిన తీసుకుని శిరస్సు మీద వేయించుకుని మరీ వెళ్లవలసిందిగా కోరుతున్నాను. స్వస్తి చెప్పడానికి ముందుగా తక్కిన కార్యక్రమాలు ఉంటాయి గనక, ఇన్నాళ్ళు దాదాపుగా ఈసారి 13 దాదాపు ఏమిటి పూర్తిగా, మొట్టమొదట ఆదిపర్వం 7 రోజులు, శాంతిపర్వం నుంచి 13 రోజులు, ఏకధాటిగా ఇది 13 అది 7 20 రోజులు, మొత్తం 59 రోజుల కార్యక్రమంలో
ఇరవై రోజులు నాది 39 3 20 60 అనుకోండి 320 లో ఒక 20 నాదనమాట. ప్లెంటీగా చెప్పాను నేను బాగా. భగవంతుడు అనుగ్రహించాడు, మీరు కూడా బ్రహ్మానందం పొందారు. ఎక్కడెక్కడి నుంచో పొరుగోళ్లలో కూడా అన్ని ఓళ్లలో వింటున్నారు, విన్నవాళ్ళందరూ కూడా. నా ఫోన్ నెంబర్ ఎలాగో మరి దొరికేసింది, కొందరు చేసేశారు, దొరకని వాళ్ళు డాక్టర్ గారి ద్వారా వాళ్ళ ద్వారా ఆనందం అని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో అందరికీ మంగళాశాసనం ఇస్తూ మీ అందరికీ వచ్చిన వాళ్ళకి వింటున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఈసారి ఈ టీసీఎన్కి ఇస్తున్నాను. టీసీఎన్నా టీఎన్సీయా? టీసీఎన్గా తణుకు ఛానల్లో ఇది లైవ్ ఇవ్వడం అంటే మాటల మహాభారతం అంటే అసలు పద్మాగర్ గారి పురాణం ఇవ్వడమే గొప్ప. ఇంకందులో ఏం సందేహం లేదు, ఈ మాట అన్నానని ఏమనుకోవద్దు. దాంతోపాటుగా ఒక మహాభారతం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్, ఇంతకాలం పాటు ఎంత ఓపిక ఉండాలి మరి, అంత దాన్ని అందరికీ ఇచ్చి దాదాపు 100,000 పైచులకు వింటున్నారని మాత్రం నాకు రేటింగ్ తెలిసింది. అంతమందికి ఏర్పాటు చేసినందుకు మరీ ఇస్తున్నాను. ఇంకా మా డాక్టర్ గారి గురించి పొగిడితే నన్ను నేను పొగుడుకున్నట్టు అవుతుంది. ఆ కృష్ణుడే ప్రస్తుతం ఈ కృష్ణుడు అనుకోండి, కాసేపు కలియుగ కృష్ణుడు ఈయన. ఆ శక్తి ఇందులో ఆవహించి వాళ్ళ తల్లిదండ్రుల సంస్కారం అంట. ఇందాక ఒక పెద్ద ఆయన వచ్చారు, నేను ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నానండి అని చెప్పి నా దగ్గర కూర్చుని వెళ్లారు సుశర్మ గారు, నేను అందరం ఉండగా. ఆయన చెప్పుకొచ్చారు వాళ్ళ తండ్రి గారు ఎంత గొప్ప వారు, ఆ పెద్దవాళ్ళు ఎంత వాళ్ళు దత్తత రావటం, అవన్నీ చెప్పుకొచ్చి ఫ్రీగా చదువు చెప్పారట. ఆయన SSLC చదువుకుని హిందీ పండిట్టారట. ఇవన్నీ చెప్పుకొచ్చారు, అంత సంస్కారం ఆ కొడుకు రూపంలో వచ్చిందండి. డొనేషన్ లేకుండా ఆ రోజుల్లో MBBS సీటు తీసుకున్న కొట్టేశారండి ఈయన, ఆ మాట అన్నాడు ఆయన. అంత గొప్ప వ్యక్తులు కాబట్టి భగవంతుడు అందులో దూరాడు. ఆయన దూరిలో ఆయన మనసులో దూరిన ఈ పిల్లలు కూడా సాయం చెప్పిపోతే, కెమెరా ఈయన చెయ్యకపోతే, ఈ పురుగులు కూడా నోట్లోకి వెళ్లకుండా ఇక్కడే తిరగకపోతే, మీరందరూ కూడా ఆఖరి రోజున ఇంతమంది రాకపోతే, ఎంత టీవీల దగ్గర కూర్చున్నా టీవీగా నా దగ్గర ఉంటే అదొక లాభం. కాబట్టి అందరికీ కూడా ఆఖరికి నేను 3 సార్లు పిలిస్తే 4వ సారి వచ్చినా సరే పాపం అడగగానే టీ ఇచ్చి ఎంతో పాపం సేవ చేసినటువంటి వంట భోజనం పెట్టిన ఎవరితో సైతంగా, నాకు కూడా వచ్చిన కుర్రాడితో సైతంగా అందరికీ పేరు పేరున మంగళాశాసనాలు అందజేస్తూ తదనంతర కార్యక్రమం పెట్టిదని.
ఈరోజు ప్రసాదం అందించిన వారు శ్రీ ఉమామహేశ్వరరావు గారు, లక్ష్మణ్ రావు గారు. వారిని ఆ చిన్ని కృష్ణుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. అందరూ ప్రసాదం పూజాక్షతలు తీసుకుని వెళ్లవలసిందిగా కోరుచున్నాము. గురువుగారిని సన్మానించటానికి మా సంస్థ తరపున మాస్టర్ డాక్టర్ మల్లిన కృష్ణారావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గుర్తి సత్యనారాయణ మూర్తి గారిని, సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీద గురువు గారికి ఆశీర్వచనాలు అందచేయవలసిందిగా వేడుకుంటున్నాము. సుశర్మ గారిని కూడా వేదిక మీద.
ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రవాద్ తభూమిం విశ్వతో వృత్వా అచ్చతిష్ఠత్యశాంగుళం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతద్వశేషన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగుశ్చ పూరుషః పాదోశ్చ విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్భవదైత్పురుషః పాదోశ్చేహ భవాత్మనః తతోష్ణ్యగ్రామతో దచ్ఛంజోరావృణీమహే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజిగాదుభేషజం చిమ్నోస్తుద్యపదే చిమ్నజుగుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ విమహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః సుహోస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.
కాలే వర్షత పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు మంగళం కోసలేంద్రాయ మహనీయాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం హరి ఓం.
మంగళం మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం జయ మంగళం మా నల్ల నయ్యకు మంగళం. శిరమునన్న